చెట్లుగా పుట్టాల్సిందే. పవిత్రమైన ప్రదేశం కదా అది. చాలామంది అనుకుంటారు తిరుపతిలో ఉన్నవాళ్ళు ఎంత పుణ్యాత్ములో, కాశీలో ఉన్నవాళ్ళు ఎంత పుణ్యాత్ములో, బదరిలో ఉన్నవాళ్ళు ఎంత పుణ్యాత్ములో. అంటే పుణ్యమేదో రాశీభూతమో ఎక్కడ ఉంటే ఉండొచ్చు, కానీ మనస్సు కూడా ఆ స్థితిలో ఉంటేనే మోక్షం వస్తుంది. మనస్సు ఆ స్థితికి ఎదగకుండా ఏమండి, కాశీ మేము చేసే ఉద్యోగానికి చాలా దగ్గరండి, లేకపోతే బదరిలో మా పెద్దమ్మ కొడుకుంటాడండి, ఇవన్నీ మనం చెట్లు చెప్పుకోవడానికి పనికొస్తాయి. కానీ మనస్సు అనేటువంటిది కనుక సక్రమమైనది కాకపోతే ఎంత పవిత్రమైన ప్రదేశానికి దగ్గరలోనూ ఉన్నా కర్మ అనేది మళ్ళీ వచ్చి తీరుతుంది, జన్మకు కారణమై తీరుతుంది. జాగ్రత్త. కాశీలో ఉంటేనే పుణ్యాత్మలు అనుకుంటే కైలాసంలో ఉండే వారికి ఎంత పుణ్యాత్ములు అండి, సాక్షాత్ ప్రత్యక్ష పరమేశ్వరుడు యొక్క దర్శనం వారికి. మరి అటువంటి వారిలో చేరినటువంటి మనస్సు, ఆ మనస్సులో కలిగినటువంటి కామ వాసన, ఆ వాసన మళ్ళీ ఎక్కడ తీసుకొచ్చి పడేసింది వాళ్ళని, మళ్ళీ భూలోకంలో తీసుకొచ్చి పడేసింది. జాగ్రత్తగా ఉండాలి, కర్మ దగ్గర జాగ్రత్త ఉండాలి. పవిత్రమైన ప్రదేశంలో ఉండి చేసే కర్మలు కూడా పవిత్రమైతేనే మనం ఉద్ధరింపబడతాం. నేను పవిత్రమైన ప్రదేశంలో ఉన్నా కదా నేనేం చేసినా చెడిపోతుంది అనుకుంటే అది ఇంకా కర్మ కూర్చొని మళ్ళీ క్రింది జన్మలోకి వెళ్ళడానికి అది ప్రోగు చేసుకున్నట్టు అవుతుందన్నమాట. అందుకనే అక్కడ మనకి దామోదర లీల ఒక చక్కని ఉపదేశం చేస్తుంది, మీరు ఎంత పవిత్రమైన ప్రదేశంలో ఉన్నా మీ మనస్సు జాగ్రత్త, చేసేటువంటి కర్మ జాగ్రత్త, వినేటువంటి వినికిళ్ళు జాగ్రత్త, చూసేటువంటి దృశ్యం జాగ్రత్త. ఇవన్నీ లేకపోతే మళ్ళా మధ్య చెట్లుగా వెళ్ళిపోవాల్సిందే, జాగ్రత్త పడాల్సిందే. అక్కడ నారదుడు ఉన్నాడు కనుక ఉద్ధరించేవాడు, మరలా ఒక జన్మ రావడం, వాడు మళ్ళీ దామోదర లీల జరగడం. అంటే భగవంతుడు భాగవతుడు యొక్క మాటని ఎంత గౌరవిస్తాడు, భక్తుల మాటకి భగవంతుడు ఎంత దగ్గరవుతాడనేది మనకు భాగవతం చెప్పింది. అలాగా ఆయన ఒక లీల చేసి చక్కగా ఆ మధ్య చెట్లకి దివ్యమైనటువంటి రూపాన్ని ఇచ్చేశాడు. వాళ్ళు మళ్ళా తిరిగి తమ లోకానికి వెళుతూ ఏం కోరుకున్నారు, స్వామి నీ సేవపై చిత్తములు నీపై బుద్ధులు మాకు నిమ్ము కరుణ నీరేటి పత్రించు. చెయ్యకూడని మనం చేయకూడని పని మనం చేస్తే ఏమంటారండి ప్రపంచంలో నీకు బుద్ధి ఉందా అంటారు. ఏదైనా చేయకూడని పని చేస్తే ఏమంటారండి, ఇంత ఆరు అడుగుల మనిషిని ఇన్ని అడుగుల మనిషిని ఏమంటారు, బుద్ధి ఉందా అంటారు. బుద్ధి లేకపోవడానికి కారణమేంటి, ఇంకో మాట అంటారు ప్రపంచంలో, బుద్ధి గడ్డి తినదా అంటారు. గడ్డి తినేది ఏమిటి అంటే పశువు, పశువు అంటే అజ్ఞానం. అజ్ఞానం అనేటువంటిది మేస్తే మనం పశు లక్షణాల్లోకి వెళ్ళిపోతాం. ఇక్కడ బుద్ధి అనేటువంటిది చాలా గొప్పది. బుద్ధింతు సారథిం విద్ధి అని మనకు ఉపనిషత్తులు కూడా చెప్తున్నాయి. నీ బుద్ధి సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టుకో, ఎందుకంటే కన్ను ఉందండి చూస్తుంది, చూడగానే ఒక దాని ఎందు అపరాధ భావం కలిగింది అనుకోండి, చూడగానే నీకు పాపం వచ్చేయడం లేదు, చెయ్యాలనే బుద్ధి ఒకటి బయలుదేరుతుంది. ఇప్పుడు ఒక బంగారపు వస్తువు ఉందండి, ఇక్కడ ఎవరో పడేసుకున్నారు, కన్ను ఉన్నది కనుక చూస్తుంది, దాని దోషం కాదు. కానీ బుద్ధి కదా నిర్ణయం చేసేది, అది నీది కాదురా, నువ్వు ఎవరిదో అక్కడ పడిపోయింది కాబట్టి ఎవరిదో వారికి చేర్చు, లేకపోతే అక్కడ ఎవరో పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళకి చెప్పు ఇక్కడ ఏదో బంగారు వస్తువు పడిపోయిందని అని నీ బుద్ధి ప్రేరేపిస్తుంది. కానీ వెంటనే ఇంకో బుద్ధి వచ్చి చేరుతుంది, ఒరే ఎంతకాలం కష్టపడితే తులం బంగారు వస్తుందిరా, కన పడక పడక నీకు అంటోబడింది కనుక అదృష్టం నీకు రాశాడు ఆ పరమేశ్వరుడు, అందుకని దొరికింది పర్వాలేదు నొక్కే అని ఇంకో బుద్ధి వచ్చి చేరుతుంది. అక్కడ ఇక్కడ రెండు బుద్ధులు ఉన్నాయి. ఆ రెండు బుద్ధులలో విశేషమైన బుద్ధి ఏమిటి అంటే మనకు ఏదైతే సత్యాన్ని బోధిస్తుందో అదే మనకు నిజమైనటువంటి సత్య బుద్ధి. వెంటనే రెండవ బుద్ధి వచ్చి చేరింది అంటే మనం ద్వైతంలో పడిపోయాం. ఎక్కడైనా సరే ముందు ఆలోచించేది విశేషమైన బుద్ధి అండి. ఓ పొరపాటు పని చేసేటప్పుడు మనల్ని మనం హెచ్చరిస్తోంది, లోపల ఉంది ఒరే నువ్వు చూడకూడని దృశ్యాన్ని తప్పుగా చూస్తున్నావు, వినకూడని మాటలు వింటున్నావు అని ముందు నీకు ఒక స్ఫురణ కలుగుతుంది. నువ్వు దాన్ని కూడా నోరు మూసిపెట్టి పర్వాలేదు లేరా ఎవరు చూస్తున్నారో వినేయి ఎవరు చూస్తున్నారో చూసేయి అని ఇంకో బుద్ధి వచ్చి చేరుతుంది. అక్కడ మన నిర్ణయం జాగ్రత్తగా లేకపోతే అది కర్మ అవుతుంది, మళ్ళీ జన్మకు కారణం. కాబట్టి దామోదరులే సామాన్యం కాదండి, నిరంతర విచారణ చేయాలి. అంత గొప్పవాళ్ళు కింద పడిపోయారే నేనెంత, నా బ్రతుకు ఎంత, శివుడి అనుచరులే క్రింది లోకానికి వచ్చేసారే కైలాసానికి ఎంత గొప్ప దుశ్చర్య చేశారే, మరి మనమెంత జాగ్రత్తగా ఉండాలి అనేది మనకు పాఠం అన్నమాట. అలా వాళ్ళేం కోరుకున్నారు, నీపై బుద్ధులు మాకు నిమ్ము కరుణ, మా బుద్ధిని సరిచేయవయ సరిపోతుంది. ఏమంటే సంసారాన్ని సరిచేయమనకూడదు భగవంతుని, బుద్ధిని సరిచేయమనాలి. బుద్ధిని సరిచేస్తే సంసారం అదే సరిపోతుంది. మనం ఏం చేస్తున్నామంటే అసలు ఎక్కడ ముందు వేయాలో అక్కడ వేయకుండా ఇంకో చోట మనం ప్రయత్నం చేస్తున్నాం. రామకృష్ణానంద స్వామి వారు చెప్పారు, ఒక ఆవిడటువంటి ఇద్దరు భార్యాభర్తలు మంచి వర్షాకాలం. వర్షాకాలంలో వాళ్ళ పొయ్యిలు తడిచిపోయాయి. పూర్వకాలంలో ఇప్పటిలాగా గ్యాస్ పొయ్యి ఇంట్లోకి మంట రాలేదు కనుక ఏమండి ఇంట్లోకి మంట ఏమంటూ వచ్చిందో కొప్పలు కుంపట్లు మొదలయ్యాయి అనుకోవాలి. బయట పొయ్యిలు ఉన్నంతకాలం జాగ్రత్తగా ఉన్నాయేమో సంసారాలు, ఇంట్లోకి నిప్పు వచ్చేసింది కొంప కుంపటైపోయి. సరే లోపలికి ఈ పొయ్యిలు ఉండేవి కదా పూర్వకాలంలో బయట. ఒక మనం చిన్నప్పుడు అండి పొయ్యిలు బయట ఉంటే వర్షం పడేటప్పుడు పైన పట్ట వేసుకునేవాడు. ముందు మన తల్లి చెప్పేది, ఒరే ముందు వెళ్ళి ఆ పొయ్యి తడిచిపోతే మళ్ళీ మనకు తినడానికి ఉండదురా, పైన దానిపైన ఒక గోని పట్ట వేసిరా అని మనల్ని పంపించేదండి చిన్నప్పుడు. ఇప్పుడు అన్నీ మనకు మారిపోయాయి, అన్నీ మర్చిపోయాయి కనుక అలా అయిపోయాయి. సరే ఒక పొయ్యి తడిచిపోయాయి. ఈ భార్యాభర్తలు ఇద్దరికీ ఒక మామూలు ఎండ వచ్చేసింది, అంటే వర్షంలో తడిచిపోయాయి ఎండ వచ్చేసింది. ఎండ రాగానే వెంటనే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ తడిచిపోయినటువంటి ఈ పొయ్యిలు తీసేసి మళ్ళీ కొత్తవి నిర్మించుకుంటే బాగుంటుంది కదా అని వాళ్ళు ఏం చేశారు, ఈ ఇటుకలు ఉంటాయి కదా ఆ ఇటుకలు తీసుకున్నారు. ఈ భర్త ఏమో ఒక చిన్న ఇనుప ఊచ ఒకటి తీసుకొని ఈ మట్టి ఇలా కదిలిస్తున్నాడు, ఆ ఇటుకు పెళ్ళి ఇటుకలు ఉంటాయి కదండి ఆ ఇటుకలు బయటికి లాగుతున్నాడు. భార్య ఏమో దాన్ని తీసి పక్కన పెడుతూ ఉందన్నమాట. ఇలా పెడుతూ ఉంటే ఆ ఇటుకల సందులో తేరు ఒకటి ఉందండి. ఆ తేరు ఏం చేసింది, ఈవిడ ఆయన కదిలించినప్పుడు అది కదలలేదు, ఈవిడ చేపెట్టగానే దాన్ని ఆవిడ వేలు కుట్టేసింది. వెంటనే ఆవిడ ఏడుపులు అగ్గించుడు. భర్త అన్నాడు, ఏడవకే ఏడవకే ఇంత భార్యను నీకు తేలు కుట్టిందా అని ఎంత బాధపడుతున్నానో, అయినా నీ పనికి ఇప్పుడే రావాలా అని అతడు ఏదో మాట్లాడుతున్నాడు. అప్పుడు ఆవిడంది, ఏమండి మాట్లాడితే దుఃఖం తీరదు, మాట్లాడితే నా నొప్పిపోదు, మీరు వెంటనే వెళ్ళి ఆచార్య వారి దగ్గరికి వెళ్ళి మందు తీసుకురండి అని పంపించింది. వెంటనే ఈయన పరిగెత్తుకుంటూ ఆచార్య దగ్గరికి వెళ్ళి ఆచార్య వారు మావిడికి తేలు కుట్టిందని మందు ఇవ్వండి అని ఆయన ఇచ్చాడు. ఇచ్చి ఆయన దీన్ని కొద్దిగా ఒక ద్రవంలో కలిపి ఒక రెండు చుక్కలు ఆవిడకి ఎక్కడైతే తేలు కుట్టిందో అక్కడ వేయమని పంపించాడు. ఈయన పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చాడు. భార్య ఏడుస్తున్న స్థానానికి వచ్చి, ఏమే నీకు నిప్పు ఎక్కడ పుడుతుంది అని ఆవిడని అడిగాడు. ఆవిడంది, నీకు తేలు ఎక్కడ పుట్టిందని అడిగాడు కదా. ఆవిడ ఎంత తెలివి కలిగినటువంటి ఆవిడంటే, ఆ రెండు ఇటుకలు ఉన్నాయి కదండి ఆ మధ్య పుట్టిందండి అన్నది. ఈయన తీసుకెళ్ళి మందు అక్కడ వేస్తున్నాడు. మందు అక్కడ వేస్తే తగ్గుతుందా, ఎక్కడ వేస్తే తగ్గుతుంది, ఇక్కడ వేస్తే తగ్గుతుంది. ఇక్కడ వేస్తే తగ్గకుండా అక్కడ వేస్తే మందు తగ్గుతుందా, తగ్గదు. మనము చేసే పనులు కూడా ఇలాగే ఉన్నాయి. నొప్పి ఎక్కడుందో అక్కడ ప్రయత్నం చేయడం లేదు, ఎక్కడైతే నొప్పి లేదో అక్కడ మందు వేస్తున్నాం. అంటే అసలు మందు ఎక్కడ వేయాలి, ముందు మనసుకు వేయాలండి మందు. ఇన్ని కర్మలకు కారణం మన బుద్ధులే. ఆ ఒక్కటి సరి చేయకుండా బయట ప్రయత్నాలు ఎన్నెన్నో చేసేస్తున్నాం. మన బుద్ధిని సవరించుకునే ప్రయత్నం మనం చేయడం లేదు. భాగవతం ఏం చెప్తుంది, బుద్ధి సరైతే అదే భాగవతం. మన బుద్ధి సరికాకుండా మనం ఎన్ని వ్రతాలు ఎన్ని పుణ్య కథలు విన్నా ఎన్ని సరి చేసుకున్నందుకు ఉపయోగం లేదు. అందుకని నీపై బుద్ధులు మాకు నిమ్ము కరుణ, నీపై బుద్ధి కావాలయా అది ఎన్ని వారు కోరుకున్నారు నలకొబ్బరు మణిగ్రీవులు. అది లేకపోవడం వల్లే కదా శివుడి ఆస్థానం నుండి కిందికి వచ్చారు. ఆ బుద్ధి సక్రమమైంది కాకపోవడం వల్ల కదా ఇంత కర్మ అనుభవించారు. చూశారా, కైలాసంలో ఉండాలంటే ఎంత పుణ్యం చేయాలి, కిందికి రావాలంటే ఎంత పాపం చేయాలి. చాలా తేలికండి పాపం చేయటం. పాపం చేయటం, పాపాన్ని సంపాదించుకోవడం చాలా తేలిక. అది ఎంత తేలికో, మనసు పారేసుకుంటే చాలు బయట వస్తువుల మీద, దాని విషయాన్ని ఆలోచిస్తే చాలు వచ్చేస్తుంది పాపం. కానీ పుణ్యాన్ని సంపాదించాలంటే చాలా కష్టం అండి. కలియుగంలో మరీ కష్టం. కలియుగంలో పుణ్యపు ఆలోచన కలగనివాడు కలిపురుషుడు. ఆ పుణ్యం ఆలోచన కలిగింది అంటే చాలా గొప్ప అదృష్టవంతులం మనం. కాబట్టి అక్కడ దామోదర లీల మనకు చక్కని ఉపదేశం చేసింది. ఎప్పుడైతే స్వామివారు ఆ ప్రక్కన ఉన్నటువంటి ఒక ఇద్దరు పిల్లలు వాళ్ళు చెప్పారు, ఈ పిల్లాడే ఆ చెట్టని కూలగొట్టాడు, ముందుగా మీ పిల్లాడు వెళ్ళాడు తర్వాత రోజుని అడ్డం చెప్పాడు, ఆ అడ్డం పడినటువంటి రోజుని రెండు మధ్య చెట్ల మధ్యకుండా ఈడ్చుకెళ్ళాడు, ఆ రోలు తగలడం అది పిల్లుని విరిగిపోవడం అందులో నుంచి ఇద్దరు దివ్య పురుషులు రావడం మేము ఆ కళ్ళారా చూశాం, వీళ్ళే ఉంటున్నారు మీరు అబద్ధాలు ఆడుతున్నారు అని ఈ పిల్లల మాటను కొట్టి పడేసి వేరే విధంగా ఆలోచిస్తున్నారు. అయితే నందుడు ఏం చేశాడు, ఏమండి బయట ఎందుకు జరిగింది ఎందుకు జరిగిందని విచారణ చేస్తే అది మనకు కాలయాపనే అవుతుంది తప్ప కాల సవరణ కాదు. మనం చేసుకోవాల్సింది కాలము సద్వినియోగం చేసుకోవాలి. అంతేగాని కాలాన్ని నిరుపయోగంగా చేసుకోకూడదు. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా మళ్ళీ కొనలేనిది ఏమిటంటే కాలం మాత్రమే. కాబట్టి కాలము మనకు భగవంతుడు అనుగ్రహించినప్పుడు దాన్ని సరిచేసుకోవాలి. వీళ్ళందరూ బయట విషయాల గురించి మాట్లాడుతుంటే నందుడు నా కృష్ణుడు ఎక్కడా అని వెతుక్కున్నాడండి. అది మనం చేయాల్సింది. ప్రపంచం బయట అనంతంగా ఉంది. అనంతమైన ప్రపంచంలో పడిపోతే నీ జీవితం తెమలదు ఎప్పటికిన్నో. నువ్వు ఎవరి వైపు తిరిగితే నీకు జీవిత రహస్యం తెలుస్తోందంటే భగవంతుడి వైపు తిరిగిన చెప్పినప్పుడే ఈ జీవితం యొక్క రహస్యం తెలుస్తోంది. అంతేగాని ప్రపంచంలోకి వెళ్ళి నేను తెలుసుకుంటానంటే ప్రపంచము మనకు మహాత్ములు చెప్పారు, మన అమ్మ ఇప్పుడు చెప్తూ ఉంటారు. ఎలాగంటే పూర్వకాలంలో చెప్తారు కదండి, ఊపిలో పడ్డటువంటి వాడికి ఒక కాలు దిగిపోతుంటే ఇంకొక కాలు లాగడానికి ప్రయత్నం చేస్తుంటే ఇంకోవైపు కాలు ఎలా దిగబడిపోతుందో, అలాగే ప్రపంచాల్లోకి వెడితే మనం ఒకదానిలో నుంచి బయటపడేటప్పటికి ఇంకోవైపున మనకి మళ్ళీ లాగేసేవి గోరుడు వచ్చి పడతాయి. కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. అదే మనకి కాలాన్ని ఎలా సద్వినియోగం చేసుకున్నాడు నందుడు అంటే, కృష్ణుడిని వెతుక్కుంటూ సద్వినియోగం చేసుకున్నాడు. బయట వాళ్ళు ఏమో చెట్లెలా కూలి ఆయన బయటకు పెడితే ఈయన నా కృష్ణుడు ఎక్కడా అని వెతుక్కున్నాడు. అందుకే జ్ఞాని ప్రపంచంలో ఉన్నా అంటని వాడిగానే ఉంటాడు, అజ్ఞాని ఎక్కడ ఉన్నా అంటించుకునేవాడిలాగే ఉంటాడు. జ్ఞాని ఎప్పుడు అంటకుండానే ఉంటాడండి, ప్రపంచంలో తిరుగుతాడు ఆయన, కానీ ఆయనకి ఇవన్నీ ఏం పట్టవు, ఏం అవసరం లేదు. ఆ విషయాన్ని ఎంతవరకు అవసరమో అంతవరకు అది కూడా విడిచేసి దాన్ని చూస్తాడే కానీ పట్టుకోడు. ఎలాగంటే పద్మపత్రము మీద నీరు ఉన్నట్టుగా పద్మపత్రం ఇవాంబస అని భగవద్గీతలో స్వామి ఎలా చెప్పాడో జ్ఞాని అలా ఉంటాడు. అది కానీ అజ్ఞాని ఎలా ఉంటాడు, శుద్ధంగా స్నానం చేసినటువంటి ఉపసూకరము స్నానం నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళా బురదకుంటే ఎక్కడ ఉంటుందో ఎలా చూసుకుంటుందో, అలాగే మురికిని వెతుక్కునేవాడు అజ్ఞాని, బురదని వెతుక్కునేవాడు అజ్ఞాని. వాడు ఆ మురికి ఉన్న చోటుకే పెడతాడు, వాడికి అదే సుఖంగా ఉంటుంది. కాబట్టి నందుడు ఏం చేశాడు, తన పిల్లవాడిని వెతుక్కున్నాడు, వెతుక్కొని కృష్ణుడికి కట్టిన తాడు విప్పాడు. అప్పుడు కృష్ణుడు ఈ విషయం నుంచి ఈ గోపజనుల మనస్సును మరలించడానికి బాలుడు లాగానే మళ్ళీ నటిస్తున్నాడు ఆయన. పాడు మందుని భంగి గోపవనితలు పాణిత్వనులు చేయగా ఆడును జంత్రముక ఇవ్వడి పరవశుడై హస్తములు త్రిప్పుచు చూడనేరని వాని భంగి జనులను చూచున్ నగున్ బాలులన్ కూడున్ పెద్దల పంపు చేయజను దాగున్ మట్టి చిట్టాడుచున్. ఎలా చేశాడు పరమాత్మ అంటే, లోకంలో మనకి ఎంత మాయ కమ్మేస్తుందంటే, ఇప్పుడు చూడండి పూర్వకాలం, ఇప్పుడు సినిమాలకు పెడుతున్నారో లేదో తెలియదు కానీ పూర్వకాలంలో ఈ ఒకట 6:30 గంటలకు ఒక సినిమా, 9:30 గంటలకు ఒక సినిమా, ఇలా రెండు సినిమాలు రాత్రిపూట ప్రదర్శిస్తూ ఉండేవారు. ఈ రెండు సమయాల్లో పగలంతా పనిచేసుకునేవాళ్ళు ఈ రెండు సినిమాలకు ఎక్కువగా వెళుతూ ఉండేవారు. బాగా వాడు ఎంత మాయ చేస్తాడంటేనండి మనల్ని, ఈ సినిమాలో చచ్చిన వాడు మళ్ళీ ఆ సినిమాలో కనపడతాడు, ఈ సినిమాలో చచ్చిపోతాడు వాడు హీరో చేతిలో చచ్చిపోతాడు, మళ్ళీ వీడే ఇంకో పక్క థియేటర్లోకి వస్తాడే. అసలు మనం ఎంత విచిత్రమైనటువంటి దృశ్యాన్ని చూసి మాయలో పడిపోతున్నామంటే, అసలు బుద్ధి అనేది ఉంటే ఆ తెర మీద చచ్చిన వాడు ఈ తెర మీదకి ఎట్లా వచ్చాడనే జ్ఞానం ఉండాలి కదండి కొద్దిగా. నేను ఆలోచన అసలు మామూలుగా ఏమంటే, మన తాత చచ్చిపోయాడు వచ్చాడా, వస్తే తాత అంటామా దెయ్యం అంటామా కదా, కానీ మనం ఏం చేస్తున్నాం అడిగి మరీ పెడతాం, రే ఆ సినిమాలో వెళ్ళనివ్వరా పలానా వాడరా అని చెప్పగానే, రే మొన్న మా హీరో చేతిలో చచ్చిపోయింది వాడేరా, ఈ సినిమాలో కూడా వాడేరట విలను, మళ్ళీ వెళ్తాం. అంటే ఎంత జ్ఞానం ఎంత మాయ అంటే, చూస్తూ మనిషి మాయలో పడిపోతున్నాడు. తెలియనివ్వదు మాయ దీనిళ్ళు పాడాయ అన్నారు వేదాంతం. ఈ మాయని ఇది తెలియనివ్వదండి, తెలియ చెప్పేటువంటి గురువుల చెంత చేరిన సత్య విషయాన్ని మరుగున పడేసే లక్షణం మాయకున్నది. గురువుల చెంతకు వెడుతుంది, గురుబోధ వింటుంది, కానీ మళ్ళీ మాయలో పడడానికి మళ్ళీ మాయనే ముసుగేసుకొని అనుభవిస్తుంది. ఇది ఎంతంటే, ఇదిగో దీని ఇల్లు పాడైపోతుంది. దీనివల్ల దేనివల్ల పాడవుతుంది ఇల్లు, వయస్సు చేత కాదు సుమా, అజ్ఞానము చేత చెడిపోతుంది. వయస్సు చేత ఏదైనా జీర్ణం కావాల్సిందే, 60 ఏళ్ళవాడు 65కు రావాల్సిందే, తర్వాత పైకాలంలో వాడు ఇప్పుడు వెళ్ళిపోవాలి అప్పుడు వెళ్ళిపోవాల్సిందే. ఎందుకంటే ఇది ఎప్పుడైనా శిథిలమైపోయే లక్షణం శరీరానికి ఉంది కనుక దీన్ని మనం మాట్లాడుకోనక్కర్లేదు. అసలు ఏది నిజమైనటువంటి చెరుపు కలిగిస్తుందంటే అజ్ఞానమే చెరుపును కలిగిస్తుంది. శరీరానికి ఉండేటువంటి లక్షణం మనకు చెరుపు కాదండి, అది పొందవలసిన స్థితిని పొందేస్తుంది. కాలగర్భంలో ఎలా వెళ్ళిపోవాలో వెళ్ళిపోతుంది. కానీ మనం దేని నమ్ముతున్నామంటే, సత్యము కాని దాన్ని సత్యమని, అసత్యమైనటువంటి దాన్ని సత్యమని నమ్ముతున్నాం. సత్యమైన దాన్ని విచారణ చేయడం లేదు. సత్యాన్ని సత్యంగా చూస్తే మనకు బంధనం లేదు, అసత్యాన్ని సత్యంగా చూస్తున్నాం కాబట్టి మనకు బంధనం ఏర్పడుతుంది. కాబట్టి ఇక్కడ స్వామివారు కూడా ఒక లీల చేశారు. ఇప్పుడు నేను ఇంత క్రియలు చేశాను కదా, వీళ్ళు నన్ను దూరం పెట్టేస్తారేమో అని ఈయన నటించడం మొదలెట్టాడు. ఏమండి, ప్రపంచంలో కాలగర్భంలో కలిసిపోయేవాడు నటిస్తేనే మనం తెరల మీద ఆనందంగా వీలలు వేస్తూ చూస్తున్నామే, మరి భగవంతుడు ఇంతమందిని ఆడించేవాడు నటించడం మొదలెట్టాడు అనుకోండి, ఆయన నటన ఇంకెంత గొప్పగా ఉంటుంది. ఇంతమందిని ఆడించేవాడు నటిస్తున్నాడండి, ఎంత గొప్పగా ఉంటుంది. అందుకని చక్కగా ఆ స్వామివారు కొన్ని లీలలు చేశాడు. వాడు మంగుని భంగి అంటే ఒక మంచి అమాయకమైనటువంటి బాలుడిలాగా పాడుతున్నాడట. బాలుడు పాడితే ఎలా ఉంటుందండి, దానికి ఒక రాగము తానము పల్లవి ఇవన్నీ ఉండవండి. వాడు గుర్తొచ్చిన ముక్కేదో పట్టుకుంటాడు. భజన వింటూ ఉంటాడనుకోండి, తల్లులు భజన చేస్తుంటే పిల్లలు విన్నారనుకోండి, వాడికి ఏ ముక్కో బాగా నచ్చుతుంది అందులో, ఇది మొదలు పాడాలి ఇది తర్వాత పాడాలని ఉండదు పిల్లలకి. వాడు ఎక్కడ గుర్తొస్తే అక్కడ దాన్ని అనుకుంటూ వెళ్ళిపోతాడు. అప్పుడు తల్లికి ఏముంటుంది, వీడు నా పాటని పట్టుకుంటున్నాడు అని తల్లికి అనిపిస్తుంది. కానీ వాడిని ఏది చిన్నపుచ్చదు, వాడిని నీకు రావడం లేదని చిన్నపుచ్చదు. వాడిని ఇంకా నన్ను బాగా గుర్తుపెట్టుకుంటున్నా బాగా పాడరా అని వాడికి ఇంకా పాడటం లేకుంటుంది. అలాగే ఇక్కడ కూడా ఆ పెద్దలు ఏమి పాడుతున్నారో ఆ పాటలు తాను పాడుతున్నవాడులాగా ఎక్కడ గుర్తొస్తే అక్కడ పాడేవాడి అలా అమాయకంగా కనబడుతున్నాడు. ఈ గోపవనితలు పాణిధ్వనులు చేయగా ఇప్పుడు వెంటనే పిలిచేవారు స్వామివారు, కృష్ణయ్య నువ్వు నృత్యం బాగా చేస్తావట, నీకు నృత్యగతులు మేము నేర్పుతాం, నువ్వు నృత్యం చేయాలి. వెంటనే ఈయన ఏం కోరతాడండి, రెండే కోరతాడు, ఒకటేమో కలకండ, రెండవది నవనీతం. మనకి బృందావనంలో ప్రసాదం ఏమిటి అంటే మంచి వెన్న మంచి కలకండ, ఈ రెంటిని మేళవించి స్వామివారు స్వీకరిస్తూ ఉండేవారు అన్నమాట, కలకండము నవనీతం రెండు కూడా. ఇలాగా చక్కగా స్వామివారు ఏం చేసేవారు, అయితే నేను నృత్యం చేస్తాను, మీరు నాకు నవనీతం పెడతారా కలకండ పెడతారా అని అడిగేవారు. పెడతాను కృష్ణయ్య, నువ్వు నృత్యం చేయి, మేము ఇస్తాం ప్రసాదం అంటే చక్కగా ఆయన వీళ్ళు చేతులతో తాళం వేస్తుంటే తాళానికి అనుగుణంగా నృత్యం చేసేవాడు. తర్వాత ఆడును యంత్రము కైవడి కీలు బొమ్మలు అయిపోయాడండి స్వామికి. ఇప్పుడు కీలు బొమ్మ ఎలా ఉంటుందండి, పూర్వకాలం తోలు బొమ్మలాటలు చూసేవాళ్ళం మనం. తోలు బొమ్మలాటలో ఒక పాత్రని ఇంకో పాత్ర చేత ఏది పుట్టిస్తుంటారు, దండింపజేస్తూ ఉంటారు. వాస్తవానికి ఈ దండనంతా కూడా తోలు బొమ్మల యొక్క సత్తా కాదది, ఆ రెండు అవి రెండు జడాలే. ఏమండి రెండు ప్రతినాయకులు, ఇప్పుడు చూడండి రాముడు తోలు బొమ్మ వేషంలో ఉన్నారండి, రావణాసురుడు తోలు బొమ్మగా ఆడిస్తున్నారండి. వీళ్ళు తెర మీద ఉన్నంతసేపు యుద్ధం చేసుకుంటారండి. ఇక తెర మీద వాళ్ళ పాత్రలు అయిపోగానే ఈ రాముడు వారిని రావణాసురుడు దగ్గర ఒక పెట్టలోకి పెట్టేస్తారు. వాడు ఈ తోలు బొమ్మలు ఆటలేవాడేవాడు, ఈయన రాముడు ఈయన రావణాసురుడు కదా, ఇద్దరు లోపల కూడా కొట్టుకుంటారా అని ఈయన సపరేటు ఆయన సపరేట్ చేయరండి. ఏం చేస్తాడు, ఈ రెంటిని తీసి ఒకే పెట్టిలో పెట్టేస్తాడు. అంటే అక్కడ రహస్యం ఏమిటి అంటే జగడమాడుతున్నట్టు కనబడుతుందే కానీ జగడమానికి కారణమైన వాడు వెనకాతల కూడా ఉన్నాడు. వాడు ఆడిస్తున్నాడు కాబట్టి ఈ రెండు ఆడుతున్నాయి, కానీ వీటికి స్వయం సత్తా లేదు అక్కడ. స్వయం సత్తా దేని వల్ల కలుగుతుంది, వెనకాతలు ఆడించేవాడి వల్ల కలుగుతుంది. అలాగే జ్ఞాని వెనకాతలు ఆడించేవాడిని చూసి ఈ వికారాలకి తాను రియాక్ట్ అవ్వడండి, ప్రతిస్పందించండి. కానీ ఈ తెర మీద బొమ్మలే సత్యం అనుకునేవాడు ఏమంటాడు, వాడు వేళ్ళ వేస్తాడు, ఆనందపడతాడు, భలే కొట్టాడు అని వీడు సంబరపడిపోతూ ఉంటాడు. తెరని చూచి దాని మీద ఉండేటువంటి ఆ పాత్రలకి ఎవడు తన్మయం చెందుతాడో వారికి ఏది సత్యం అర్థం కాదు ఎప్పటికీ. కానీ వెనకాతలు ఒకడు ఆడించేవాడు అక్కడ ఉన్నాడు అనేటువంటి భావన ఎవరికి కలుగుతుందో వాడు చూస్తాడే కానీ వాడు స్పందించడు. ఎందుకంటే ఇదంతా ఒకటి లీల, ఒకటి నాటకం ప్రకారం ఇదంతా జరుగుతోంది అని ఇలా భావన పొందుతాడు. ఇటువంటి స్వామి చక్కగా కీలు బొమ్మలాగా అంటే వెనకాతల ప్రపంచంలో ఆడించేవాడు నారాయణుడు, ఆడేవాడు జీవుడైతే ఇక్కడ ఆడించేవాడు జీవుడై ఆడేవాడు నారాయణుడు అయ్యాడు. అది భాగవతంలో ఉండే విశేషం. వీళ్ళేం ఆడిస్తున్నారు, ఏది మేము తాళం వేస్తాను చిందులు వేస్తావా కృష్ణయ్య, ఆయన అన్నాడు. అలాగే మీరు తాళం వేయండి నాకు వెన్న పెట్టండి, మీరు ఏం చెప్తే అది చేస్తారు అని కాదు మనం ఏదో అనుకున్నాం, ఈ పిల్లాడు భగవంతుడని కాదు సుమా, మన పిల్లవాళ్ళలాగానే ప్రవర్తిస్తున్నాడు అనిపించే విధంగా వాళ్ళకి లీలలు చూపిస్తున్నాడు నారాయణ. పరవశుడై హస్తము త్రిప్పుచున్ చూడన్నేరని వాని భంగి జనులను చూచున్. ఏదో పిల్లలు ఇప్పుడు ఎవరైనా కనబడగానే పిల్లలు ఏమడుగుతారంటే ఎవరైనా గుర్తుపట్టావా అంటారు. వెంటనే వాడు ఎక్కడో చూసినట్టుంది అంకులు అంటాడు. మళ్ళీ వాడికి వాస్తవానికి అది కూడా గుర్తుండదు, కానీ పలకరించాడు కనుక ఈ మాట అనకపోతే బాగుండదేమో, ఒరే నేను మీరు మొన్న మీ ఇంటికి వచ్చాను కదూ అన్నాడు అనుకోండి, అప్పుడు వాడు అవును అంకులు అవునవును అని తలూపుతాడు. అలాగే స్వామివారు కూడా అందరినీ ఎరిగినవాడే, అందరి గత జన్మ రహస్యాలు తెలిసినవాడే. కానీ స్వామి ఏమనేవాడు, ఇప్పుడే మన జట్టులో కొత్తగా వచ్చినట్టున్నాడే ఈ పిల్లాడు అనేవాడు. బాగా పరిచయమైన వాడిని చూసి, ఒరే నువ్వు నా జట్టులో ఉన్నవాడివే కదా, నువ్వు నా స్నేహితుడివే కదా అంటే, కొత్త వాడిని కొత్తగా చూసినట్టుగా, పాత వారితో స్నేహంగా ఉన్నట్టుగా మన పిల్లలు ఎలా ప్రవర్తిస్తారో అలాగే ప్రవర్తిస్తూ ఈ పిల్లాడు మామూలు పిల్లవాడే అనిపించేట్టుగా కాలం గడిపిస్తున్నాడు. అక్కడ ఇలాగా మట్టిలో ఆడుకుంటున్నాడు, తలుపు చాటును దాక్కుంటున్నాడు, ఏదైనా చెప్తే బుద్ధిమంతుడిగా వింటున్నాడు, తోటి పిల్లలతో కలిసి గంతులు వేస్తున్నాడు, పలకరింపుగా చూస్తున్నాడు, నవ్వుతున్నాడు. ఇలా చేస్తూ మరి పిల్లలనైతే మురిపించగలిగాడే కానీ పెద్దల్ని ఎలా తన వశం చేసుకోగలుగుతాడు? పిల్లలు కనుక వాళ్ళలాగా ఉంటూ వారిలాగే కనిపించాడు. మరి పెద్దలు ఉన్నారు కదా, నందుడు, యశోద, వీళ్ళందరూ, వీడు కాస్త ఎదిగిన వారు, ప్రపంచంలో జరుగుతున్నవి చూస్తున్నవారు. మరి వీళ్ళని ఎలా మోసం చేశాడు స్వామి అంటే, యశోదమ్మ ఓ రోజున పిల్లాడికి పాలు ఇవ్వాలని ప్రయత్నం చేసింది. వెంటనే కృష్ణుడు అన్నాడు, అమ్మా నాకు పాలు వద్దమ్మా, నేను త్రాగను అని. అంటే వెంటనే కృష్ణుడితో అన్నది, నాయన నీకు పాలు త్రాగితే లాభం ఉన్నది. అంటే లాభం లేకుండా ఎవరైనా చేస్తారా? పిచ్చివాడు కూడా ఆ పని ఎందుకు చేస్తాడంటే, ఆ పనిలో వాడికి లాభం ఉందనుకుంటున్నాడు కాబట్టి చేస్తాడు. పిచ్చివాడు కూడా కాగితాలు ఎందుకు ఏరుకుంటాడండి? వాడు కూడా ఆ పనిలో ఏదో లాభం ఉందనుకుంటేనే చేస్తున్నాడు వాడు ఆ పని. పిచ్చివాడు బట్టలు తిప్పుకుంటాడు, వాడికి ఆ పనిలో ఏదో ఆనందం ఉంది, అది నీకు అర్థం కాదు. వాడి స్థితికి నువ్వు పెడితే దానిలో ఉండే ఆనందం ఏంటో నీకు అర్థమవుతుంది. ఎవరైనా సరే అండి, ఆనందంలో వాడి స్థితికి పెడితే తప్ప మనకు ఆనందం సంగతి అర్థం కాదు. ప్రపంచంలో కొంతమంది ఉంటారండి, వాళ్ళకి ఏమిట్రా ఇంత పని చేస్తూ, ఇంత చిన్న పని చేస్తూ, ఇంత తక్కువ పని చేస్తూ అంత ఆనందం ఎలా పొందుతున్నారంటే, వాళ్ళు అంటారు ఆనందం అనేటువంటిది మనస్సును బట్టి ఉంటుందండి, మనోస్థాయిని బట్టి ఉంటుంది. అంతేగాని బాగా కోటీశ్వరుడు అయితే ఆనందం ఎక్కువగా ఉంటుంది, నిరుపేద అయితే ఆనందం తక్కువగా ఉంటుందని ఎవరో అంచనా వేయడం లేదు. బయట ప్రపంచంలో దొరకబడేటువంటి వస్తువు కాదు ఆనందం అనేటువంటిది. ఆనందము ఎవరి మనస్సుకి వారికి తృప్తి కలిగినప్పుడు అనుభవించగలిగేది ఆనందం. అందుకే మనకు భాగవతంలో చెప్తారు, సంసారం అంటే ఏమిటి అని భాగవతాన్ని అడిగితే, సంతృప్తి లేకపోవడం సంసారం అని చెప్పాడండి వామనావతారం. సంతోషికెప్పుడు జరుగు సుఖము, సంతోషి కాకుండా సంసార హేతువు. సంసారానికి హేతువు ఏమిటి? సంతోషి కాకుండా సంసార హేతువు భాగవతం చెప్పింది. ఎవడైతే సంతృప్తి లేదో, దొరికిన దాంతో తృప్తి లేదో, వాడికి సంసారం పెచ్చుగా ఉంటుంది, అదే సంసారం అని చెప్పారండి. పెళ్లి చేసుకోకపోవడం కాదు సంసారం అంటే, పిల్లలు లేకపోవడం కాదండి సంసారం అంటే, దొరికిన దాంతో సంతృప్తి లేకపోతే అదే పెద్ద సంసారం. కాబట్టి సంతోషానికి హేతు ఏమిటి? దొరికిన దానితో తృప్తి పడితే ముక్తి దొరకును భాగవతం చెప్పి. ఎవరికైతే ఈ లక్షణం ఉంటుందో తృప్తి పడేవాడికి ముక్తి ఎప్పుడు కూడా వాడికి ఎప్పుడు వెంట తోడు ఉంటుందండి, వాడికి ఎక్కడ దిగులు ఉండదు. అందుకని అక్కడ స్వామి వారు చక్కగా ఒలీలా చేశాడు. నాయనానికి లాభం ఉంటుంది, లాభం అంటే పరమాత్మ కూడా ప్రేమే నండోయ్, లాభం అంటే ఆయన కూడా ప్రేమే. అందుకే గోపికలు కూడా లాభం చూపించి మనం చెప్పుకున్నాం కదా, పాదాలను హృదయం పైన పెట్టుకున్నాడు. ఎందుకని? నీకు కూడా లాభం ఉంటుంది కృష్ణ అని చెప్పి గోపికలు అపంచయించారు ఆయన చేత. అలాగే ఇక్కడ కూడా ఏమిటా లాభం అని అడిగాడు. కృష్ణ పాలు త్రాగితే జుట్టు పెరుగుతుంది అని చెప్పిందండి యశోదమ్మ. పాలు త్రాగితే జుట్టు పెరుగుతుంది, పైగా ఆయనకి కేశవ అనే ఒక నామం కూడా ఉంది కదండి భగవంతుడికి. కేశవ అంటే అర్థం ఏమిటి? సుందరమైనటువంటి కేశములు కలిగిన వాడు. చెన్నకేశవ అని ఒక దైవం ఉన్నారండి పల్నాడు జిల్లాలో. అటువైపు పెడితే ఆ మాచర్లలో ఉన్నారు చెన్నకేశవ స్వామి. ఆ పలనాటి బ్రహ్మనాయుడి ఆరాధ్య దైవం మహానుభావుడు చెన్నకేశవుడు. చెన్న అంటే సుందరమైన, కేశములు అంటే కేశవ అంటే ఈ జుట్టు కలిగిన వాడు అని అర్థం కేశవ అంటే. ఇలా జుట్టు పెరుగుతోందంటే ఆయన అనుకున్నాడు నిజమైనా నా జుట్టు పెరుగుతుందా? ఏమంటే తల్లి ఎప్పుడు అబద్ధం చెప్పలేదు. పిల్లవాడికి తండ్రి మీద కంటే కూడా ఎవరి మాట అంటే గురి ఉంటుందంటే తల్లి మాట అంటే గురే. ఎందుకంటే తనని ఇంత చేసి తనకు దగ్గరగా ఉండి తనకు కావలసినవన్నీ ఇచ్చేది తల్లి కనుక ఆవిడ ఏం చెప్పినా వాడు అంగీకరిస్తాడు. ఒక వయస్సు వచ్చినంత వరకే, ఒక వయస్సు వచ్చేటప్పటికి వాడి సొంత నిర్ణయాలు బుద్ధులు మారిపోతాయి. కానీ మొదటిలో వాడు ఎవరి మాట వింటాడు? తల్లి మాట జాగ్రత్తగా వింటాడు. ఇప్పుడు తల్లి మీద అపారమైన నమ్మకం పరమాత్మకి. యశోదమ్మ మాట నమ్మాడు, నమ్మి అలాగే నమ్మ పాలు త్రాగుతానన్నాడు. అయితే త్రాగబోయేటప్పుడు తనకి ఎంత పెరిగిందో జుట్టు అమ్మకు చూపించాలి. అందువల్ల పాలు త్రాగబోయే ముందు కొలత వేసుకున్నాడంటే, జుట్టుని కొలత వేసుకున్నాడంటే ఇట్లా బాగా సాగా ఇలాగా సాగింపజేసి వెంట్రుకని జుట్టు కొలత వేసుకున్నాడు. ధ్యానందండి ఆయన పిలక. వెంటనే కృష్ణయ్య అనుకున్నాడు, ఇప్పుడు మా అమ్మ దగ్గర పాలు తాగిన తర్వాత ఎంత పెరుగుతుందో చూడాలి అని వెంటనే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి ఒళ్ళో పడుకొని పాలు త్రాగిన తర్వాత మళ్ళీ జుట్టు లెక్క వేసుకున్నాడు. అది పెరగలేదండి, ఎంత ఉండాలో అంతే ఉంది. వెంటనే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి అన్నాడు, అమ్మ నువ్వు పిచ్చి మాటలు ఎలా నమ్ముతున్నావే? అదండి పరమాత్మ అంటే. నువ్వు ఆ తల్లి అబద్ధం చెప్పిందా లేదండి కృష్ణయ్య? కృష్ణుడు అంటున్నాడు, అమ్మ అమ్మ నువ్వేటే ఇతను పిచ్చి పిచ్చి మాటలు తేలిగ్గా నమ్మేస్తావు, అందుకే నేను అందరూ మోసం చేస్తున్నారే అన్నాడండి కృష్ణయ్య. అప్పుడు యశోదమ్మ గతుక్కుమంది, నన్ను మోసం చేయడం ఏంటి నాన్న అంటే, అవునమ్మా నువ్వు అందరి మాటలు నమ్మేస్తావు పిచ్చిదానికి, ఎవడో పాలు తాగితే జుట్టు పెరుగుద్దని వాడు ఎవడో నీతో చెప్పాడు, నువ్వు నాతో చెప్పాడు, నేనేమో సత్యం ఎంతో చూడడానికి నేను కొలతలు వేసాను, కొలతలు వేస్తే జుట్టు పెరగలేదమ్మా. ఇట్లాంటి అబద్ధపు మాటలు మాట్లాడేవాళ్ళ మాటలు అమ్మకే, నువ్వు పాపం పిచ్చిదాని ఎవరు చెప్పినా నమ్మేస్తావు అలాగాను అని అన్నాడే కానీ అమ్మ అబద్ధం చెప్పింది అనలేదండి కృష్ణయ్య. తల్లి అబద్ధం చెప్పింది అనుకోవడమే పెద్ద జ్ఞానం. అందుకే తల్లి గురువు కూడా తల్లి స్వరూపమే, గురువు కూడా తల్లి స్వరూపమే. ఆ గురువు ఏది చెప్పాడు సత్యం అండి, సత్యం కానీ తల్లి చెప్పదు, సత్యం కానీ గురువు చెప్పరు. అందుకే ఆ గురువు పురుషుడిగా మనకు రూపంతో కనిపించిన గురుమాత అని పిలుస్తారే ఆయన్ని కూడా. స్వామికి కూడా ఒక నామం ఉంది గురుమాత అంటే, ఇక్కడ తల్లి స్వరూపం ఆవిడే. అది పురుషుడా స్త్రీయా మళ్ళీ మీరు ఈ ప్రపంచంలోకి వచ్చి మళ్ళీ లింగభేదాన్ని చూడద్దు. అక్కడ లింగభేదంతో చూసామంటే గురుతత్వం నీకు పూర్ణంగా అర్థం కాలేదని అర్థం. గురుతత్వం ఎంతవరకు అర్థమైందడానికి అర్థం ఏంటంటే, నా గురువు నిరాకారుడు, నిరంజనుడు, సర్వవ్యాపి, సర్వజ్ఞుడు, ఇన్ని మాటలు చెప్పి మా గురువు గారు స్త్రీ అండి, మా గురువు గారు పురుషుడండి, మళ్ళీ ప్రపంచంలోకి వచ్చేసి లింగభేదం చూసామనుకోండి మన గురుతత్వం పూర్ణంగా అర్థం కానట్టే. అందుకే నేనేమంటున్నాడు, అమ్మా నువ్వు పదే మోసం చేస్తున్నానమ్మా, నిన్ను ప్రజలందరూ ఎవరు ఏది చెప్పినా నమ్మేస్తాం, నీకు ఎప్పుడు నమ్మకే, ఎందుకని నా జుట్టు పెరగలేదు కనుక చెప్పేశాడు, నా జుట్టు పెరగలేదు కనుక నువ్వు ఇలాంటి వాటి మాటలు నమ్మకు. చుంచెదుగు పాలు త్రావు ముదంచితముగ అనుచు పాలు త్రావి జననితో చుంచెదుగదనుచు లీలా చుంచుడై అతడు చూపు నరేంద్ర చుంచు చూపు నరేంద్ర. చూడండి, బాలకృష్ణుడు పాలత్రాకుండా ఉంటే యశోదమ్మ పాలత్రాగితే జుట్టు పెరుగుతోంది అని ఆయన పాలత్రాగిన తర్వాత చేతితో తల తడుముకుంటూ అమ్మ ఇదిగో జుట్టు పెరగడం లేదే అని అంటున్నాడు. అప్పుడు యశోదమ్మ అనుకుంది, నేనేదో పొరపాటు పడ్డాను, మా వాడు చెట్లు పడగొట్టడం ఏమిటి, మా వాడిని గాలి కొట్టుకోవడం ఏమిటి, ఏదో జరిగింది వెనకాతల కారణం, కానీ నా పిల్లాడు బ్రతికాడంటే నేను చేసినటువంటి పూజా ఫలితం అని ఒక నమ్మకం తల్లికి కలిగించాడు ఆయన. శలగోల వట్టుకుని జలకలశములో నీడ చూచి కలశయుతుండై శలగల బాపడొకడిదే తలచెన్నను కొట్ట నడుచు తల్లికి చెప్పాను. నీ చేతిలో కర్ర ఉంటేనే నీడలో కర్ర కనపడుతుంది, నీ చేతిలో కర్ర లేకపోతే నీడలో కర్ర కనపడదు. అలాగే ప్రపంచంలో దోషం కనపడుతుందంటే నీలో దోషం ఉంటేనే ప్రపంచంలో దోషం కనపడుతుంది. ప్రపంచంలో దోషం లేకుండా ఉండాలంటే నీలో లేకుండా ఉండాలి, నీలో లేకపోతే అందులో ఉండదు. ఎందుకంటే భగవంతుడు యొక్క నీడే ప్రపంచం. అద్దంలో మనం ఇలా చెయ్యి ఇలా ఊపామనుకోండి, ఎవరు ఊపుతున్నారు? అద్దంలో ఒకడున్నాడు ప్రత్యేకంగా, అద్దంలో ఇంకొకడు లేడు. మనం ఇలా ఊపినటువంటి ఆ చేయి మళ్ళీ మన వైపే ఇలా చూపిస్తుందండి. అంటే అద్దం మనకేం నేర్పుతుంది, నువ్వు ఏది చూస్తున్నావో అది నీకు మళ్ళా రిఫ్లెక్ట్ మళ్ళా నీకు వస్తుంది. అలాగే అద్దం ముందు చూసి నవ్వామండి, ఇప్పుడు అద్దంలో ఒకడు నవ్వుతున్నాడు, అద్దంలో నవ్వేవాడు వేరుగా ఉన్నాడా? నీ నవ్వే అద్దం మీద ప్రతిబింబించి ఒక నవ్వు నీకు కనబడింది. అంటే ప్రపంచానికి నువ్వు ఏది ఇస్తున్నావో అది మళ్ళీ నీకు ఇవ్వడానికి ప్రపంచం ఎప్పుడూ రెడీగా ఉంటుంది, సిద్ధంగా ఉంటుంది. అందుకని ప్రపంచం నిన్ను గుర్తించిందా లేదా అని కాదు నువ్వు తపన పడాల్సింది, ప్రపంచానికి నేనేం ఇస్తున్నాను, ప్రపంచాన్ని గురించి నేనేం నేర్చుకుంటున్నానో నేర్పుతున్నాను. రెండు ఉండాలండి, ప్రపంచం నుంచి నేర్చుకోవాలి, రావణాసురుడి నుంచి కూడా నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? పరస్త్రీల మీద వ్యామోహం చంపుతోందిరా అని నేర్చుకోవాలి. అలాగే రాముడి నుంచి నేర్చుకోవాలి, ఏకపత్ని వ్రతం అంటే ఏంటి, భగవంతుడు ఎలా ఉన్నాడు, ఇది నేర్చుకోవాలి. అంటే ఒక శత్రువు ఒక దుర్మార్గుడి నుంచి కూడా నేర్చుకోవాల్సింది ఏమిటంటే నేను ఇలా ఉండకూడదు. అలాగే ఒక సత్పురుషుడి దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే నాలో ఇలాంటి మంచి గుణం ఉంటే బాగుండు కదా అది మనం నేర్చుకోవాలి. దుర్మార్గుడి నుంచేమో విసర్జించే లక్షణాలు నేర్చుకోవాలి. మంచి వాళ్ళ దగ్గర నుంచి అయ్యో నాకు ఆ సుగుణం ఉండాలి కదా, ఆ సుగుణం నాకు చేరితే బాగుండు కదా అని మనం చేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. సద్గుణంబులెల్ల సంఘంబులై వచ్చి అసురరాజ తనయనందు నిలచి పాసి జనవు విష్ణు భాయని విదంబున నేడు తగలయుండు నిర్మలాత్మ. ధర్మరాజు యొక్క కొలువులో నారదుల వారు ప్రహ్లాదుడి గుణాలను చెప్తూ అన్నాడు. ఎన్ని గుణాలు చెప్పినా ప్రహ్లాదుడు అన్లిమిటెడ్ అటండి. ఇంకా ఏదో లోటు ఉంటుందట ప్రహ్లాదుడి గురించి చెప్పకపోతే, అయ్యో నేను ఇది తప్పు చెప్పా, ఇంకా తక్కువ చేశానేమో, ఈ గుణం కూడా ఉంది కదా ప్రహ్లాదుడిలో అనిపించేదట నారదుడికి. అందుకని ఇన్ని గుణాలని వర్ణించడానికి నారదుడే చెప్పలేక ఒక మాట అన్నాడు, సద్గుణంబులెల్ల సంఘంబులై వచ్చి. ఏమి చేర్చుకున్నాడు ప్రహ్లాద కుమారుడు అంటే సద్గుణాలండి, మంచి మంచి గుణాలు. లోకంలో ఏ గుణాలు చూసి ప్రపంచం మెచ్చుతోందో అలాంటి గుణాలన్నీ సంఘంబులై వచ్చి. సంఘం అంటే సమూహం, అంటే నేను ముందు నేను ముందని ఎలా సద్గుణాలు వచ్చాయో అలా వచ్చి ప్రహ్లాదుడిలో చేరాయటండి. ఎందుకని ప్రహ్లాదుడిలో చేరకపోతే నా గుణానికి విలువ లేదు. నేను ప్రకాశించాలంటే ఆయనలో చేరితేనే నాకు ప్రకాశం, భాగవతుడిలో చేరితేనే గుణానికి కూడా ప్రకాశం. ఆ గుణము ఆయనలో చేరిందటండి. సద్గుణంబులెల్ల సంగంబులై వచ్చి అసుర రాజ తనయ నందు నిలచి పాసి చనము విష్ణు బాయన విదంబున. ఎలాగైతే విష్ణువుని ఉత్తమోత్తమ గుణాలు విష్ణువుని ఆశ్రయించి ఉంటాయో, విష్ణువుని ఆశ్రయించిన సద్గుణాలే భాగవతోత్తముడైన ప్రహ్లాదుని కూడా ఆశ్రయించి ఉన్నాయి. అవి విడిపోయేవి కావు సుమా, అవి ఎల్లప్పుడూ ఆయనతో ముడిపడి ఉండేవి. ఆయన ఏదో కాలంలో వచ్చినందువల్ల విడిపోయేవి కాదు. మనన్నీ ఎలాగున్నాయంటే మన అన్ని వారభక్తులు కాలభక్తులు అయిపోయాం మనం. ఏమంటే వరలక్ష్మీ వ్రతం వస్తేనే చెంబులు పైకి కిందకి దిగుతాయి. శ్రీ మన కార్తీక మాసం వస్తేనో ఎక్కడో మూలబడ్డ కుందులన్నీ కిందికి వస్తాయి, దీపారాధన కుందులు. ఎందుకంటే మనది మాసపత్తి అన్నమాట. ఏది ఏ మాసంలో ఎలా ఉండాలి, ఇప్పుడు ఈ 4-5 వారాలు వచ్చాయి కదండి, ఆ పైన పెట్టిన అటక మీద పెట్టినటువంటి అష్టలక్ష్మి చెంబులన్నీ ఇప్పుడు కిందకి దిగుతాయి. మళ్ళీ ఎప్పుడు అటకెక్కుతాయి, శ్రావణ మాసం అయిపోగానే మళ్ళీ యథాస్థానం ప్రవేశయ్యామి అమ్మ నువ్వు అటక మీద ఉండి నేను కింద తిరుగుతూ ఉంటాను, మళ్ళీ శ్రావణ మాసం వచ్చినప్పుడు చింతపండుకు పనిపెట్టి నేను తలతళ్ళు ఆడిస్తాను, 5 వారాలు అద్భుతంగా పూజ చేసి మళ్ళీ నీ గట్టు నేను ఎక్కిస్తాను, ఏం పర్వాలేదని ఆమెను దించేస్తాం మన మాసభక్తి. కానీ భక్తి అనేటువంటిది మాసంలోనో కాలంలోనో వచ్చి కనుమరుగైపోయేది కాదండి. భక్తి అంటే నిన్ను నీ స్వస్థానాన్ని గుర్తు చేసేది భక్తి. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో నీ స్థితిని తెలియజేసేది భక్తి. నువ్వు వెళ్ళేటువంటి చోటుని నీకు ఎరుక చేసేది భక్తి. ప్రపంచంలో ఉంటూనే దీన్ని అంటకుండా నువ్వు పరమేశ్వరుడి సన్నిధానానికి ఎలా చేరాలో నీకు తెలిపేది భక్తి. అది భక్తి కానీ ఇదిగో ఈ వారంలో నేను ఇలా ఉంటానండి, ఈ కార్తీక మాసం అంతా కూడా శివుడు ఆరాధన చేస్తానండి అంటే తర్వాత శివుడు లేడా? కార్తీక మాసంలోనే శివుడు ఉన్నాడా? అన్ని తరగతుల్లో లేడా? ఏమండి కార్తీక మాసంలోనే ఉంటాడా శివుడు? ఎప్పుడూ ఉండేవాడే శివుడు. కానీ మనకు భావన కలుగుతుందేమో కార్తీక మాసం రాగానే పొలమంటూ వెళ్ళిపోయి ఎవరైనా వెళ్ళినంత తృప్తిగా వస్తున్నారండి శివాలయం నుంచి వెనక్కి కార్తీక మాసంలో? బోర్డంత ఇబ్బంది అండి, చెమట పట్టేసిందండి, లోపల మంచినీళ్ళు ఇచ్చే దిక్కు లేదండి, ప్రసాదం పెట్టిన వాళ్ళు లేరండి, బయటకు వచ్చేటప్పటికి ఉచిత అన్నదానం టికెట్లు అయిపోయాయన్నారండి, ఇంటికి వచ్చి అన్నదినాల్సి వచ్చిందండి. ఇది ఈ నిష్ఠూరాలకు మనం గుడికి వెళ్తున్నాం. ఇప్పుడు కార్తీక మాసం అనగానే ఇవే గుర్తొస్తున్నాయి కదా మనకి, అక్కడ ఆయన భగవంతుడు గుర్తొస్తున్నాడా? మరి విడి రోజులు ఇప్పుడు వెళ్ళొచ్చు కదండి, పరమశివుడు ఖాళీగా ఉంటాడు. మా ఊళ్ళమ్మ తల్లి అయితే బిజీగా ఉంటుందేమో, వరలక్ష్మి అమ్మవారు కనుక శ్రావణ మాసం కనుక అమ్మవారు బిజీగా ఉంటారేమో. ఏమండి ఇప్పుడు వెళితే పరమేశ్వరుడు ఎంత తేలిక మనకు దర్శనం ఇస్తాడు? ఒరే కార్తీక మాసంలో వచ్చి మీరు ఇబ్బంది పడకండి, నన్ను ఇబ్బంది పెట్టకండి, స్వచ్ఛమైన మనసుతో రండి, స్వచ్ఛంగా వెళ్ళండి. అంతేగాని బయట ప్రపంచ బురదంతా పూసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళి కార్తీక మాసంలో శివుడు ఎలా ఉన్నాడంటే చెమట పట్టింది నాకని నీ ముచ్చట చెప్తావే, కానీ పరమేశ్వరుడు అందంగా ఉన్నాడని ఆయన ముచ్చట చెప్పవు కదా. కాబట్టి భక్తి అనేటువంటిది ఏది? ఆయన్ని గుర్తింపజేసే. ఆయన స్వరూపము నీ స్వరూపము వేరు కాదు. మరలా తిరిగి ఆయనలో లయమయ్యేంత వరకు జీవన యాత్ర సాగించాల్సిందే. మరలా తిరిగి ఆయనలోకి వెడితేనే నాకు పునరావృతరహితమైనటువంటి ముక్తి పదం దొరుకుతుందనేటువంటి సత్యాన్ని ఎరుకు చేసేటువంటిది పరమేశ్వర తత్వం, పరమేశ్వర జ్ఞానం. ఆ జ్ఞానం మనం పొందాలంటే మనకి లోపల ఉండేటువంటివి ఏవైతే అడ్డుగోడలు గారు ఇచ్చాయో వాటన్నింటినీ తొలగించుకుంటూ వెడితే మనకు కావలసిన దర్శనం అవుతుందండి. అందుకనే మనకి దేవుడు పటం మీద అలంకారం చేస్తారు. ఉదయాన్నే ఏం చెప్తారండి? ముందు దేవుడి గదికి వెళ్ళగానే మనం ఏం చేస్తాం? గతంలో చేసిన అలంకారం తీసి పక్కన పెడతాం. క్రితం రోజున బాగా దండలు వేసామో లేకపోతే స్వామివారికి అర్చనకి ఏమేమి వాడామో అవంతా వాడితో కప్పబడి ఉంటాడు పరమేశ్వరుడు. ఇప్పుడు మనం వెళ్ళగానే ఏం చేస్తాం? నిర్మాల్యం తీసేస్తాం. నిర్మాల్యం తీయగానే ఏం కనబడుతుంది? శివదర్శనం జరుగుతుంది కదా. నిర్మాల్యం తీయగానే శివదర్శనం ఎలా జరుగుతుందో, నీలో మలనాన్ని తీసేస్తే ఉన్నవాడు శివుడు నీకు కనబడతాడు. కాలిని పైన పెట్టుకొని ఉన్నదాన్ని చూస్తానంటే ఎలారా? దానివన్నీ పైన గుట్టేసేసుకొని నాకు శివుడు కనబడలేదంటే, ఇప్పుడు శ్రీశైలంలో శివుడు ఉంటాడండి, కోటి బిల్వపత్రాలతో ఆయన పూజ చేశాడు, ఇప్పుడు మీకు శివుడు బయట ఉంటే కనపడతాడా? ఆయన ఉండేది ఇంత ఇంత చిన్నాడండి, శ్రీశైలంలో పరమేశ్వరుడు ఇంత చిన్నగా ఉంటాడు. ఏ అందరికంటే తక్కువ వాడిని, చిన్నవాడిని, నన్ను ముట్టుకుంటే నేను అందేవాడిని నేనేరా అన్నట్టుగా ఇంత ముద్దుగా ఉంటాడు శివయ్య. ఒక ఆయన వచ్చి కోటి బిల్వపత్రాలు పోసేసాడండి, ఇప్పుడు మనకు శివుడు కనపడాలంటే కనబడతాడా? కనపడు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఆ బిల్వపత్రాలన్నీ తొలగించి ఇదిగోండి శివుడు. ఏమంటే శివుడేం కొత్తగా వచ్చాడా, ఉన్నది శివుడేనా? అసలు ఉన్నదే శివుడు, మరి నాకెందుకు కనబడలేదు అంటే పైన కాని కానిది కప్పేసింది ఒకటి, కప్పబడిన దాని చేత నాకు శివుడు చూడబడడం లేదే కానీ శివుడు ఉన్నది శివుడే. అలాగే పైన కానిదాన్ని తీసేస్తే ఉన్నదాన్ని గుర్తిస్తావు, ఆ కానిదే దర్శనం కాకుండా అడ్డుపడుతుందండి. కానిదాన్ని తొలగించుకోవడమే దర్శనం, కానిదాన్ని తొలగించుకోవడమే దర్శనం. అందుకే తెరతీయగరాదా, తెగయ్య గారు చెప్పారు తెరతీయగరాదా అని వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో ఆయన వాడుకున్నాడండి. ఏ తెర తీయమన్నాడు? అహంకారం అనే తెర తీయ్యా, ఆ తెర తీస్తే నీ దర్శనం అవుతుంది. చక్కగా నాలో ఉన్నటువంటి తెరని అది నువ్వు తీయాలి. ఈ మానవ ప్రయత్నంతో తిరిగే తెరలు కాదండి. ఇప్పుడు ఇక్కడ తెర ఉంది, ఎవరు అక్కడ రిమోట్ పెట్టి నొక్కగానే ఈ తెర ఇటొస్తుంది. మనం చిన్నప్పుడు సినిమా హాల్కి వెళ్తే ఇలాంటి ఉంటుంది, భీమరంలో తెర చూస్తే అది గుర్తొస్తుంది. ఇలా నొక్కగానే అలా వచ్చేసి ఇలాగా మనకి స్వామి నివేదన చేసుకోవాలంటే చక్కగా ఇలాగ తెర అడ్డుపెడుతుంది. మళ్ళీ ఆయన ఎవరో వచ్చి ఒక బట్టణాలు నొక్కేయగానే మళ్ళీ అలా విడిపోయి మనకు స్వామి దర్శనం అవుతుంది. ఇది మాన్యువల్, ఇది మనుషుల చేత ఆపరేట్ చేయబడేది. కానీ మానవ ప్రయత్నము లేకుండా, మానవ ప్రయత్నం కాకుండా పరమేశ్వరుడు యొక్క కృపతో తొలగేటువంటి ఒక తెర ఉన్నదండి. అది మన ప్రయత్నం చేత మనం తొలగించుకోగలిగేంత సమర్థలు అయితే కాదు మనం. ఎందుకంటే బాగా చెప్పుకోవడానికి అహంకారం మమకారం నాలుగు నాలుగు ఎనిమిది అక్షరాలు అష్టాక్షరీ మంత్రంలాగా అహంకారం మమకారం ఎనిమిది అక్షరాలేనండి. అది అష్టాక్షరీ మహామంత్రంలా కనబడతాయి, కానీ తొలగించుకోవాలంటే మన ప్రమేయం కుదరదు, అక్కడ ఆయన అనుగ్రహం కావాలి. అందుకని త్యాగయ్య గారు ఏమన్నారు, బయటకు పడే తెరల గురించి చూస్తున్నానే కానీ జన్మజన్మల పొరల తెరలు ఎన్నున్నాయో ఎరుకగలిగిన వాడికి నువ్వు కనుక నువ్వు సమర్థుడవి, ఎన్ని తెరలైనా తీయగలిగి నీ దర్శనం నాకు కలిగించగల. కాబట్టి అన్నీ తొలగించగలిగిన నిన్ను వేడుకుంటే ప్రయోజనం ఉంది, కానీ తెర తీయలేని వాడి దగ్గర ఎంత వేడుకుంటే ప్రయోజనం ఏమిటి చెప్పండి? కాబట్టి అక్కడ తెర తీయగలిగిన వాడు పరమాత్మ ఒక్కడే. అందుకని చక్కగా స్వామివారు ఇక్కడ చిన్న లీల చేశాడు. ఏమిటది? ఈయన చేతిలో కర్ర పట్టుకున్నాడట, కర్ర పట్టుకొని గిన్నెలోకి చూశాడటండి, ఒక గిన్నె ఆ గిన్నెలోకి చూశాడట. చూడగానే కృష్ణుడికి ఎదురుగా ఇంకొక కృష్ణుడు, ఆ కృష్ణుడి చేతిలో ఏముంది? కర్ర ఉంది. వెంటనే కృష్ణుడు అనుకున్నాడు, వీడెవడో పూర్వం ఎవడు పూతను వచ్చింది, తృణావర్తులు వీళ్ళందరూ వచ్చారు కదా, వీడు కూడా ఎవడో నావేశంతో వచ్చినట్టున్నాడు, ఒక రాక్షసుడు వీడు గిన్నెలో పుట్టాడు. ఏమండి, వాడేమో బండి రూపంలో ఒకడు వచ్చాడు, వాడు గాలి రూపంలో వచ్చాడు, ఒక ఆవిడేమో స్తంజంలో విషయం నింపుకొని ఒక ఆవిడ వచ్చింది. ఇలాగా పరంపర ఎలా సాగుతుందో ఎవరికి అర్థం కావట్లేదు, ఏ రూపంలో వచ్చేస్తారో, ముప్పు ఏ రూపంలో వస్తుందో అర్థం కాలేదు. వెంటనే కృష్ణుడు అనుకున్నాడు, వీడు ఎవడో గిన్నెలో వచ్చాడు, నావేశం వేసుకొచ్చాడు. వెంటనే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిపోయాడు. అమ్మ అమ్మ నీకు విచిత్రం చూపిస్తాను నావే అన్నాడు యశోదమ్మ. ఏమిటి ఆ పనిలో ఉన్నాను అమ్మ అమ్మ, అలా కాదే. ఏమండి, పిల్లల ముచ్చటని ఓపిక్గా వినగలిగేది తల్లి, వాడెంత సోదన్నా చెప్పనివ్వండి, తల్లి మాత్రం ముచ్చటగా ఉంటుంది. తండ్రికైనా విసుకుంటుందేమో కానీ తండ్రి విసుకుంటాడు, రైట్ నీ ముచ్చట ఇప్పుడు కాదు వెళ్ళంటాడు. ఏంటండి పాపం, వాడు అంత ప్రేమతో వస్తే నాన్న మీ నాన్నతో చెప్పొద్దు కానీ నేను వింటాను నాన్న, కూరగాయలు కోసుకుంటూ వింటాను నీ ముచ్చట అని తీసుకెళ్ళి వాడిని అక్కడి నుంచో పెడితే వాడు చెప్తుంటాడు, అమ్మ ఈ రోజున స్కూల్లో ఏం జరిగిందో తెలుసా అని మొదలెడతాడు. ఏడు అంటూ వాడి మాటలు వింటూ తన పని పూర్తి చేసుకుంటాడు. ఇప్పుడు వీడికి ఎంత ఆనందమో అప్పుడు వాడు అనుకుంటాడు, మా అమ్మ దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడైనా, మా నాన్న దగ్గరికి వెళితే నా ముచ్చట వినడం. వినేవాడి దగ్గరికే పిల్లాడు కూడా వెళ్తాడండి, అలాగే వినేవాడి దగ్గర కూడా భగవంతుడు వచ్చి తన మొర వినిపింపజేసుకుంటాడు. ఎవరితో చెప్తారండి? లోకంలో అందరికీ చెప్తే వింటారా? భగవద్గీత చెప్తానంటే అర్జునుడు కాబట్టి విన్నాడండి, దుర్యోధనుడు వింటాడా భగవద్గీత? కృష్ణుడికి వచ్చు, కృష్ణుడు చెప్పగలడు, కానీ వినేవాడికి చెప్తేనే దానికి ప్రయోజనం. నాకు వచ్చును కదా అని చెప్పి భగవద్గీత అంతా దుర్యోధనుడి దగ్గర చెప్పాడు అనుకోండి, వాడు వింటాడే కానీ దానికి రెస్పాండ్ ఉండదు. అలాగే వినేవాడి దగ్గరే భగవంతుడు కూడా తన హృదయాన్ని ఆవిష్కృతం చేస్తాడు. అలాగే ఇక్కడ ఈయన కూడా యశోదమ్మ దగ్గరికి పరిగెత్తాడు, అమ్మమ్మ నీకు లీల చూపిస్తాను రావే, నీకు ఒక మంచి దృశ్యం చూపిస్తాను రా అని ఇలా తీసుకెళ్ళి ఏం చూపిస్తావు రా అన్నదండి ఆ అమ్మ. నన్ను కొట్టడానికి ఎవరో గిన్నెలోకి చొరబడ్డాడే అన్నాడండి ఈయన. ఇప్పుడు ఇవిడికి గుండె గతుక్కుమంది, నిజమే కదా, అంతకు ముందర ఎంతో మంది వచ్చారు మా అబ్బాయిని ఇబ్బంది పెట్టారు, వీడు ఎవరో గిన్నెలో వచ్చాడంటున్నాడు, వాడేలా ఉన్నాడో చూద్దాం కదా అని వెళ్ళి ఇప్పుడు ఈవిడే అత్త ఈవిడ గిన్నెలో చూస్తే ఆవిడ ఇలాగా కనబడుతుంది. వెంటనే ఆవిడంది ఎవరు లేరురా, ఇది నా ప్రతిబింబమే. ఆయన అంటాడు అలా కాదే, ఇందాక కర్ర పట్టుకుని కూడా ఇలా ఇలా ఊపాడే నా వైపు అని ఈయన వెళ్ళి గిన్నెలో ఇలా చూసి ఇలా ఊపుతుంటే వాడు ఊపుతున్నాడు. అప్పుడు వెంటనే ఆవిడ అంది, అవరే అది వేరు కాదురా, నీవే అది వేరు కాదు, వేరు అనుకుంటే వస్తుంది ద్వైత భావన దుఃఖం అంతా కూడా వేరు అనుకుంటేనే వస్తుందండి, ఇది నేనే అనుకుంటే అక్కడ దుఃఖం రాదు. అందుకని ఇక్కడ స్వామివారు అలా యశోదమ్మని కూడా మాయలో పడేశారు. ఈ ఒక్కలేనకే యశోదమ్మ మాయలో పడిపోయిందా అంటే కాస్త పెద్ద ఆవిడ కదండి, చిన్నవాళ్ళకంటే ఆటపాటలతో మైమర్పించాడే కానీ యశోదమ్మని మైమర్పించాలంటే ఇంకో లీల కూడా చూపించాలనుకున్నాడు. వెంటనే యశోదమ్మ ఓ రోజున బాగా అల్లరి భరించలేకపోయింది యశోద. ఈ కృష్ణుడేమో అల్లరి పెట్టేస్తున్నాడు, కారణమేమిటి, తన అల్లరితో తన దైవత్వాన్ని కప్పేశాడు, నేను దైవాన్ననే భావన మరుగుపరిచాడు పరమాత్మ తన అల్లరితో. వెంటనే వీళ్ళమ్మ భరించలేక ఓ రోజున అన్నది, కృష్ణయ్య నిన్ను ఏదైనా పిచ్చగాడికి ఇచ్చేస్తానరా అందండి. ఏమండి మనకి వృందావనంలో చెప్తారండి ఈ లీల గురించి, ఎప్పుడైతే యశోదమ్మ ఆ మాట అన్నదో వెంటనే దర్శనం లేక అల్లాడుతున్నారండి శివయ్య, దర్శనం లేక అల్లాడిపోతున్నాడు ఎవరు, బ్రహ్మగారు. అందుకని వాళ్ళిద్దరు మళ్ళీ కృష్ణయ్యని చూడడానికి 2 రూపాయలు వచ్చేసారు. బ్రహ్మగారు వచ్చారు కదా, ఆయన 1 సంవత్సరం పాటు లీల చేశాడని చెప్పుకున్నాం కదా, బ్రహ్మగర్భ భంగంలో శివుడికి కూడా దర్శనం కావాలి. అందుకని భిక్షుకులు వస్తే నిన్న భిక్షాపాత్రలో వేసేస్తాను. ఇప్పుడు కృష్ణయ్యకి ఈయన శివుడు అనుకున్నాడు, ఆవిడ నోటి నుంచి మాట వచ్చిందే తడవు, ఇక నేను భిక్షుకు వేషంలో వెళ్ళిపోదునుగాక. వెంటనే శివుడు ఆ మాట ప్రక్క నుండి విన్నవాడిలాగా వెంటనే ఒక భిక్షాపాత్ర ఒకటి ఆయనకి, ఆయన రూపమే అది కదండి, అలాగా మారిపోయాడు స్వామివారు. మారిపోయి ఇదిగో వీధుల్లో వస్తూ ఆ శంఖాన్ని ఉదుతూస్తుంటే శంఖం శబ్దం వినగానే వెంటనే కృష్ణయ్య ఆ తొంగి తొంగి చూశాడండి కిటికీలో నుంచి, అదిగో ఆ వైపు నుంచే వస్తున్నాడు, ప్రక్కనే ఉండి విన్నాడేమో మా అమ్మ వేసేస్తానంటే వీడు అలా వచ్చేసాడు ఆలస్యం చేయకుండా. ఏమంటే కోపంతో ఉన్న తల్లి కోపంతో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి, తల్లి కోపంతో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండకపోతే విడిచిపెట్టేస్తానంటే ఒకసారి విడిచిపెట్టింది అనుకోండి మన గతి అదో గతే. అందుకని ఒకసారి జాగ్రత్త ఉండాలి. కృష్ణుడు అనుకున్నాడు రోజులాగానే మా అమ్మ బెదిరిస్తుంది అనుకున్నాను, ఈరోజు ఈ పిచ్చగాడు పక్కనే ఉండి విన్నట్టున్నాడు, నన్ను వీడు వేసుకుపోయేట్టే ఉన్నాడు, ఈ కోపంలో మా అమ్మ నన్ను వేసేట్టుగానే ఉంది, ఈ ఈ ఉపద్రవం ఎలా తప్పించుకోవాలి అని వెంటనే అక్కడికి వెళ్ళి ఆవిడే, ఇగో అమ్మ నువ్వు అన్నావో లేదో, ఇదిగో బిచ్చగాడు వచ్చేస్తున్నాడు, ఇగో ఇప్పుడే నీ మాట వింటానమ్మా, ఇప్పుడు నీ మాట చవదాటనమ్మా అని ఆ తల్లి వస్త్రాన్ని కప్పుకొని అతడికి ఇవ్వద్దు అని ప్రాధాన్యపడుతుందట. ఆ పరమేశ్వరుడు ఆ బృందావనంలో ఆ యశోద ఇంటి ముందు నిలబడి, ఎవడి యశోదమ్మ ఎంత గొప్ప అనుభూతి పొందిందండి, ఆవిడకి ఎంత అదృష్టం ఇచ్చాడంటే పరమేశ్వరుని బిచ్చగాడు చేసి వాకిటి ముందు నిలబెట్టిందండి, అది యశోదమ్మ తత్వం. గురుతత్వం కూడా అంతే, గురువు కూడా అంతే, పరమేశ్వరుడైనా వచ్చి గుమ్మ ముందర నిలబడాల్సిందే. యముడిని కూడా గుమ్మ ముందు నిలబెట్టగలిగిన సత్తా ఉందండి గురుదేవుడికి, యశోదమ్మ గురుదేవుడు. అందుకనే మనం ప్రారంభం నుంచి ఏం చెప్పుకున్నాం, యశోదమ్మ అంటే గురుతత్వం, ప్రేమతత్వం అమ్మతత్వం. ఇక్కడ యశోదమ్మ ప్రేమ పరమేశ్వరుని పిచ్చగాండి చేసి ఎదురు నిలబెట్టింది. అంటే ఇప్పుడు పరమేశ్వరుడు కూడా ఎవరి మాట వింటారు, గురువు మాట. పరమేశ్వరుడు కూడా ఎవరి ఆజ్ఞను స్వీకరిస్తాడంటే గురువు ఆజ్ఞను స్వీకరిస్తాడు. వెంటనే అక్కడ ఎదురుగా నిలబడి పిచ్చగాడిగా వచ్చినటువంటి ఆ పరమేశ్వరుని చూసి ఈయన చాటుకు వెళ్ళిపోయాడు. భిక్షుకులు వచ్చెదరేచ్చిన భిక్షాపాత్రమున వైచి బెగడించి నిను శిక్షించదరని చెప్పిన భిక్షులగని తల్లి గని యుభీతిల్లు, నువ్వు ఎప్పుడు చెప్పిన మాట నేను ఎప్పుడు జవదాటనమ్మా, దయచేసి వాళ్ళ తోడులో నన్ను వెయ్యమ్మా అని ఈయనంటుంటే పాపం పక్కనున్న శివయ్య అంటాడు, ఎదురుగా ఉన్న ఆయన, ఏదయ్యా కాస్త ఒక్కసారి దర్శనమిచ్చి పెడితే నీ సొమ్మే పోతుంది కనుక అన్నట్టుగా ఆయన ఇంకా శంఖ శబ్దాన్ని పెద్దగా చేసి కృష్ణ దర్శనం కోసం ఎదురు చూసినటువంటి అవతారం అయ్యా కృష్ణావతారం అని అక్కడ గొప్పగా స్వామివారిని బృందావనంలో అలా కీర్తించుకుంటారు. ఇలాగా అనేక లీలల ద్వారా స్వామివారు తన పూర్వమైనటువంటి మళ్ళీ పిల్లవాడే అన్నట్టుగా మరిపింపజేస్తున్నాడు. ఈ రేపల్లిలోని ఓ పెద్ద సమావేశం ఏర్పాటు చేశారండి, పెద్దలు పిన్నలు అందరూ సమావేశమయ్యారు. అందులో ఉమానందనుడు అనే పేరు కలిగినటువంటి ఒక వృద్ధ గోపాలుడు
ఒక విషయాన్ని సమావేశంలో చెప్పాడు. ఇదిగో ఇది అసలు మనుషులుండే ప్రదేశమేనా? మన చిన్ని కృష్ణుడికి అపకారం చేయడానికి ఇంతమంది రాక్షసులు వస్తున్నారే, ఇన్ని ఉపద్రవాలు జరుగుతున్నాయే. మొన్నేమో ఒక ఆవిడ చనుబాలిచ్చింది, మరి ఇంకొకసారేమో రాళ్లతో సహస్రుడిగా నిలిచింది. దట్టమైనటువంటి చెట్లు నిన్నగాక మొన్న వాడి మీద పడిపోయాయి. ఇన్ని అపాయాలు శ్రీమన్నారాయణుడి యొక్క దయ వల్ల మనం దాటగలిగాం, ఆ పరమేశ్వర కృప వల్ల. ఇక చాలు, ఇప్పటికైనా మరో క్షేమంకరమైన ప్రదేశానికి వెళ్ళిపోవడం మంచిది. వింటున్నారా? దగ్గరలో బృందావనం అనేటువంటి ప్రదేశం ఒకటి ఉంది, రేపల్లే ఇది. ఈ రేపల్లి నుంచి మనం చక్కగా బృందావనం వెళ్ళిపోదాం. అక్కడ పశువులకు మేత పుష్కలంగా ఉంటుంది, అది విహరించడానికి చక్కని పర్వతాలు, నదులు, చెట్లు, తీగలు కలిగి ఉంటుంది కనుక అక్కడికి పోదాం పదండి అని స్వామివారు ఎప్పుడైతే ఆయన రాకని వీళ్ళు నిర్ణయం చేశారు, వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి స్వామి అని. ఈ ఉపనందనుడు ఎప్పుడైతే అలా చెప్పాడో చక్కగా గోపకులందరూ ప్రయాణం అయ్యారు. వాళ్ళ పశువుని చక్కగా అలంకరించుకున్నారు. వాళ్ళ ఆడవాళ్ళందరూ బయలుదేరారు. రోహిణి, యశోద ఒకే బండిలో కూర్చున్నారు. బలరామ కృష్ణుని ఇద్దరిని బండిలో కూర్చోబెట్టుకున్నారు. అక్కడ ఆవుల మందను చోటకు చేర్చుకున్నారు. ఇళ్లని కూడా కట్టుకొని ఆ బృందావనంలో నివసిస్తున్నారు. ఈ విధంగా బలరామకృష్ణుడు సంతోషంతో బృందావనంలో ప్రవేశించగానే ఆ బృందావనంలో కాళిందీ నది అని ఉంది. ఆ కాళిందీ నదికే ప్రాణాలు పోసినట్టుగా ఈ బృందావనంలో ఉన్న వాళ్ళందరూ ఆనందం అనుభవిస్తున్నారు. మునీంద్రులను అందరినీ రక్షించేటువంటి నది అది కాళింది. ఇక బృందావనంలో కొంతకాలానికి తన ఈడు గోపబాలుడితో కలిసి ఆ ఆనందంగా దూడలు కాస్తున్నాడండి పరమాత్మ. ఈ రామకృష్ణులు వేణుగులుతున్నారు, రకరకాల వేషాలతోటి గంతులు వేస్తున్నారు. ఓనాడు ఈ బలరామకృష్ణులు యమునానదీ తీరాన గొప్ప బాలకులతో కలిసి ఈ గోవత్సాలను మేపుతూ ఉండగా ఒక రాక్షసుడు వారిని చంపాలని తాను కూడా ఒక కోడె రూపాన్ని ధరించి వచ్చాడు, కోడె దూడ రూపాన్ని ధరించి వచ్చాడు. అంటే చూడండి, రాక్షసులు కూడా మనం దేని మీద మనస్సు ఎక్కువగా పెట్టుంటామో ఆ ముసుగేసుకొస్తారండి. అందుకని సత్వగుణము కూడా బంధకరమే. సత్వగుణాన్ని కూడా దాటాలండి, అది అక్కడి దాకా వచ్చి మనకు దారి చూపిస్తుంది కదా అని దాన్ని మంచిది అనుకోనక్కర్లేదు, దాన్ని కూడా అవతల పడేస్తారు. దీనికి ఉపమానంగా ఏం చెప్పారంటే, ముళ్ళు గుచ్చుకున్నవాడు ఇంకో ముళ్ళు కలిగినటువంటి ముళ్ళుని తీసి ఈ గుచ్చుకున్న ముళ్ళుని తీస్తాడు బయటికి. తీసింది బాగా మంచిది కదా అని దాన్ని జేబులో వేసుకోడండి వాడు. గుచ్చుకున్న ముళ్ళుని, తీయడానికి కారణమైన ముళ్ళుని, రెంటిని అవతల పారేస్తాడు. అంతేగాని తీయడానికి ఉపయోగించిన ముళ్ళు మంచిది కదా అని జేబులో వేసుకోడు, గుచ్చుకున్న ముళ్ళు చెడ్డది కదా అని దాని మీద నిర్లక్ష్య భావం చూపడు. గుచ్చుకున్నది ఎంత ప్రమాదమో జేబులో చేరింది కూడా అంతే ప్రమాదం. ఏమండి, ఆగస్టు 15 అప్పుడు జెండా, చిన్నప్పుడు మనం గుచ్చుకునేవాళ్ళమండి, రేపు వస్తుంది కదా ఆగస్టు 15, ఆ జెండాకి పిన్ను పెట్టుకోవడం కూడా ఒక కళ అండి. సరిగా గుచ్చుకోవడం చేత కాకపోతే లోపల శరీరానికి గుచ్చుతూ ఉంటుంది అది. అందుకని మనం పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం జాగ్రత్తగా పెట్టించుకుంటాం, అమ్మ నాకు జెండా గుచ్చవే ఇక్కడ అని అమ్మ దగ్గరికో నాన్న దగ్గరికో పెడతాం కదా. అలాగే శరీరం యొక్క, దేహం యొక్క స్థితి తెలియాలంటే మహాత్ముల దగ్గరికి వెళ్ళాలి. మనమేమనుకుంటున్నామంటే దేహం ఇంత గొప్పది, ఇంత సుందరమైనది, ఇంత అనుభవానికి దగ్గరగా ఉండేటువంటిది అని అంటున్నామే, కానీ దీని రహస్యాన్ని తెలియచేసేవాడు మహాత్ములు. వాళ్ళ దగ్గరికి వెళితే దేహ రహస్యాన్ని మనకి జాగ్రత్తగా చెప్తారు, శరీరం అంటే ఏంటో, దేహంలో ఉండే లక్షణం ఏమిటో. అలాగే వత్సాసురుడి రూపంలో వచ్చాడు. వత్సాసురుడు అంటే ఎవరండి? కృష్ణుడు ప్రేమించేటువంటి గోరూపాన్ని ధరించి వచ్చిన ఒక రాక్షసుడు. బాగా ఆలోచించండి, సత్వగుణ రూపంలో ప్రయత్నం చేస్తాడండి ముందర, సత్వగుణ రూపంలో ప్రయత్నం చేస్తాడు మనల్ని లొంగ తీసుకోవడానికి. బాగా ఇది ధర్మమే అనే ముసుగు వేసుకొని వస్తుందండి ఏది, మనల్ని బంధించేటువంటి గుణం కూడా. ఆహారం కదా, తినకపోతే ఎలాగా, కండగలిగితే, కండగలిగిన వాడే మనిషి అంటున్నారు కదా, అని బాగా తిన్నాం అనుకోండి యోగంలో అది ప్రమాదం, ధ్యానానికి అది ప్రమాదం, నిద్ర బాగా పోయామనుకోండి అది మన యోగానికి ప్రమాదమే కదా. బాగా ఆహారం తీసుకుంటే వస్తుంది, నిద్ర వచ్చేస్తుంది. కాబట్టి ఎంతవరకు అవసరమో అంతవరకు. అలాగే ఇక్కడ కూడా ప్రేమించేదారి రూపాన్ని ముసుగు వేసుకొచ్చేసాడు. ఎవరు? ఈ ప్రళంబాసురుడు అనే వత్సాసురుడు అనేటువంటి వాడు. వీడు దూడల్లో దూడైపోయి మిగిలిన దూడల మెడలు నాకుతూ ఉన్న వాటిలో ఇదే మంచి దూడ అనిపించేటట్టుగా సంచరించాడు. మనకు కూడా ఇలాగే కొన్ని కొన్ని వచ్చి చేరుతూ ఉంటాయి. భక్తుల వెంట దూడ వలె సంచరించే కృష్ణుడు వెనుక ఆ రాక్షసుడు దూడ రూపంలో తిరిగాడు. వెంటనే కృష్ణుడు బలరాముడితో చెప్పాడు, అన్నయ్య నెమ్మదిగా అంటున్నాడు, ఇది ఒక మంచిలేగ వినుడింతయు నొప్పెడినను దాని తత్పదములతో బిగయపట్టి చలంగి వెలంగం రాణితో చదియంగా నొక్క పెట్టుకుని చంపే కుమారుడు లేక రక్కసు బుదులు కొనంగ బాలకుడు పోయని ఆర్వన ఖర్వలీలతో. కృష్ణుడు నెమ్మదిగా అన్నాడు, రామన్నయ్య చూడు ఈ దూడ ఎంత మంచిగా ఎంత చక్కగా ఉందో ఎంత చక్కగా ఉందో చూడు. ఏమండి మెత్తగా మన దగ్గర చేరిన దానికి మెత్తగానే బుద్ధి చెప్పాలి. భగవంతుడు చూడండి ఇది రాక్షసి అని గుర్తించిన దాన్ని పూతన మొదలైన వాళ్ళు దాని వాళ్ళని పట్టి పట్టుకున్నట్టుగా గట్టిగా పట్టుకోలేదు ఆయన. ఎందుకనే మనకు మహాత్ములు చెప్పారు, నువ్వు ఎవరితో వారు నీకు ఏ విధంగా ప్రవర్తించారో నువ్వు వారితో ఆ విధంగానే ప్రవర్తించు, తప్పులేదు. ఎందుకంటే వాడు ధర్మము ధర్మం అని ధర్మం పట్టుకుంటే ధర్మంగా ఉండు, ఆ ధర్మం తప్పి పక్కకు నడిచారా అప్పుడు నువ్వు చేయవలసిన పని చేయాల్సిందే. ఒకవేళ చెయ్యక మెత్తదనమే మామూలుగా వెళ్ళిపోతే మళ్ళీ అక్కడ దైవం ఒక మాట చెప్పాడు, సారపు ధర్మము విమల సత్యము పాపము చేత బొంకు చే భారము పొందలేక చెడబారినదైన అవస్థం దక్షులెవ్వారలు ఉపేక్ష చేసిన అదివారల చేటకు గాని ధర్మ నిస్తారకమయ్యు సత్య శుభదాయకమయ్యడి దైవముండెడి. ఇది మహాభారతంలో కృష్ణుడు చెప్పినటువంటి రాయబారంలో ఉన్నటువంటి నీతి అండి. నీవు ఎవరైతే నీతో ఎలా ప్రవర్తించారో నువ్వు వారికి అలాగే ప్రవర్తించు, ఎందుకంటే అక్కడ అతి మంచితనం పనికిరాదు. అతి మంచితనం ఏం చేస్తుంది, మన స్వరూపాన్ని మరుగుపరిచేసి మనల్ని వాడేసుకుంటుందండి ప్రపంచం. అలాంటప్పుడు నువ్వు ప్రపంచానికి భీకరంగా కనబడాలి, కానీ ఆ దుష్టమైన లక్షణం నీలోకి తెచ్చుకో, నువ్వు అలా కనపడు అంతే. నరసింహస్వామి వేషాన్ని ధరించిన వాడు నరసింహస్వామి లాగవాడు సగం ఏది పశు సింహరూపమనో సగం నరరూపంగా ఉండాలి కదా అని వాడు మాడే మెడయం కట్ చేసుకొని సింహం తలం తెచ్చి పెట్టుకోవటం లేదండి. వాడు వాడుగానే ఉంటున్నాడు, వాడి తల ఉంటుంది అసలు తన లోపల, కానీ వాడికి ఒక మేకప్ వేసి పైన ఒక తల పెట్టేస్తాడు. ఇప్పుడు వాడి అనుకరణ ఉంటుందే కానీ ఏది వాడు సింహంలాగా కట్టిస్తాడు సింహంలాగా చూపిస్తాడే తప్ప తను మనిషిని అనేటువంటిది లక్షణం వాడికి నిరంతరం గుర్తే ఉంటుంది. వీడు చూపించాలే కానీ ఆ లక్షణం పొందకూడదండి. అలాగే మనం కూడా ప్రపంచానికి మెత్తగా ఉంటే ప్రపంచంలో మధురు గారు చెప్పేవారు, పుట్టేడు టమాటాలు తీసుకొని వీధుల్లో పెడితే పావు కిలో కావలసిన అమ్మగారు కూడా 40 కిలోల ముట్ట దొరికిస్తారండి, కిందికి పైకి. వాడు అనుకుంటాడు మంచి పేరం దొరికింది ఈరోజు నే 10 కిలోలు ఉంటుందో ఈ అమ్మగారు అనుకుంటాడు, అంతా ఏరిన తర్వాత పావుకులో ఇమ్మంటుందండి వాడు చచ్చాడు. ఇక రెండో మారు అనుకుంటాడు ఎప్పుడు నిండు పుట్టతో ఈ తల్లింటి ముందు మాత్రం చస్తే ఆపదు, వాడు అనేసుకుంటాడు. ఇక ఈ మారు మళ్ళీ రెండో మారు నువ్వు పిలిచావు అనుకోండి వాడు వినడం వెళ్ళిపోతాడు, మళ్ళీ వాడు వ్యాపారం నష్టపోకూడదు మళ్ళీ వస్తాడు ఆ వీధిలోకి. వాడు అంటాడు వరే ఇందాన్ని పిలిచానరా, పిలిచారా అమ్మగారు పిలిచారా, వినపడలేదు రే, పెద్ద మంత్రం అండి. ప్రపంచంలో కొన్ని కొన్ని వినపడకపోవడం చాలా మంచిదండి, వింటే పెద్ద సంసారం వచ్చి పడుతుంది, వినకపోవడం చాలా మంచిది. ఒక్కొక్కప్పుడు వినబడలేదనే అబద్ధం కూడా మనల్ని రక్షిస్తుంది, వినబడలేదనేటువంటి అబద్ధం కూడా మనల్ని ఒకసారి రక్షిస్తుంది. మన రక్షణ చేయడానికి నీవు సత్యాన్ని కాపాడడానికి ఉపయోగించుకుంటే పర్వాలేదు, సత్యాన్ని కాపాడడానికి ఉపయోగించడం అంతేకాని. ఇప్పుడు ఈ అబద్ధం మంచిదని చెప్పారు కదా అని రోజు అబద్ధాలు ఆడేసాం అనుకోండి, ఒకరోజు లేటుగా వెళితే ఆఫీస్ వాడు ఒప్పుకుంటాడే కానీ దాన్ని సాకుగా తీసుకొని రోజు నేను 11 ఇంటికి వస్తానంటే ఉద్యోగం ఊడిపోతుంది కదా. ఎంతవరకు అంటే సత్యాన్ని కాపాడేంతవరకు, మనల్ని మనం సంసారంలో పడవేసుకోకుండా ఉండేంతవరకు అబద్ధం మంచిదే, తప్పులేదు. అలాగే ఇక్కడ కూడా మనల్ని మనం సంరక్షణ చేసుకోవాలి, తప్పదు. ప్రపంచం అండి ఇది అలాగే ఉంటుంది. ఆఖరికి కూడా బుట్టంతా తిరగేసిన తర్వాత ఈ అమ్మగారులు ఆఖరికి వాడు ఇంటికి వచ్చేటప్పుడు ఏముంటాయండి, బుట్టలో బాగా మెత్తబడ్డ కూరగాయలే ఉంటాయండి, టమాటోలు మెత్తబడ్డవే ఉంటాయి బుట్టలో. అంటే అర్థమేమిటి, మెత్తగా ఉంటే లోకం కూడా ఇలాగే వాడేసుకుంటుందండి, మెత్తగా ఉంటే పైకి కిందికి తిరిగేసి మళ్ళీ బుట్టలోనే ఉండిపోతాయి, ప్రపంచానికి పనికిరాదు. అలా ఉండకూడదు మనం, ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండాల్సిందే, ఎంతవరకు అవసరమో అంతవరకు ఉండాల్సిందే ప్రపంచంలో, తప్పదు. అలాగే పరమాత్మ కూడా ఏమండి ఇన్ని దుష్టమైన పనులు చేస్తున్నా తనకిష్టమైన రూపంలో వచ్చింది కదా, తనకిష్టమైన రూపం తనతో వచ్చింది కనుక తనతో అనుసరించిన వాడికి ఏ లోకాలు ఇవ్వాలో ఆ లోకాలు వీడికి ఇవ్వాలి. తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా నిప్పుకు కారణం ఎలా సహజ గుణమో. ధనవంతుడు పెడుతున్నా బలహీనుడు పెడుతున్నా వర్షం కురుస్తున్నప్పుడు నెత్తి మీద గొడుగులు గొడుగు లేకపోతే ఇద్దరిని తడపడం ప్రకృతికి ఎలా సహజ లక్షణమో. అలాగే పరమాత్మ కూడా తన వెంట తిరిగినటువంటి వాడికి తన లోకాన్ని ఇవ్వడం అనేటువంటిది సమంజసం. అయితే ఇవ్వడంలో కాస్త వేరువేరుగా ఉంటుంది, అంతే తేడా. వెంటనే ఈయనేం చేశాడు, ఇది మంచి దూడన్నయ్యా అని దగ్గరికి చేరాడు. ఇప్పుడు ఈ లేగదోడు అనుకుంది వచ్చేశాడు వచ్చేశాడు, నేను చంపేవాడు వచ్చేశాడు కానీ దానికి తెలియదు నన్ను చంపేవాడు వచ్చాడు. ఇది అనుకుంటుంది నేను చంపవలసిన వాడు నా దగ్గరికి వచ్చాడు. ఆయన అనుకుంటున్నాడు నేను చంపవలసింది దగ్గరికి నేను వెళ్ళాను. వెంటనే ఈ లేగదోడని ఏం చేశాడు, గభాన్న కాడు పట్టేసుకున్నాడు. పట్టేసుకొని తోక గట్టిగా పట్టుకొని పైకెత్తి పెద్ద వెలగ చెట్టుకి వేసి ఒక దెబ్బ కొట్టేశాడు. ఆ దెబ్బకి ఈ దూడ చితికి పచ్చడైపోయి ఆ దూడ రూపంలో వచ్చినటువంటి వత్సాసురుడు అనేవాడు గిలగిల కొట్టుకొని చచ్చిపోయాడు. అంటే సత్వగుణ రూపంతో వచ్చిన మాయను కూడా నమ్మడానికి వీల్లేదు. అది ఏ రూపంలో ఉన్నా నా మనవడే కదా, నా మనవరాలే కదా, ఏమండి ఆఖరికి ఇంట్లో పెంచుకునే కుక్క పిల్లే కదా అంటే రేపు ప్రాణం పోయేటప్పుడు రేపు పొద్దున్న దీనికి పెడిగ్రీ ఎవరు పెడతాడా అంటూ చస్తాడండి వాడు. ఒక్కని ఇంట్లో పెంచుకుని పెంచుకునే వాళ్ళకి కొడుకు కోడలు వీళ్ళందరూ ఎక్కడో ఉంటారు, వాళ్ళ మీద ఉంటుందని దృష్టి. ఇప్పుడు ముందు వీడు దిగులు పడుతూ ఉంటాడు, ఏమన్నా అంత దిగులు పెడుతున్నామంటే ఏం లేదురా నేను వెళ్ళిపోతున్నాను రేపటి నుంచి నాకు నా కుక్కకి అన్నమేడు పెడతాడు. అంటే మన మన యొక్క ఆలోచనలు ఇలా బంధనాల వైపుకే పెడుతున్నాయి కానీ బంధ విమోచనం వైపుకు వెళ్ళడం లేదు. అలాగ స్వామివారు ఎప్పుడైతే వత్సాసురుని కొట్టేశాడో, వత్సాసురుని కొట్టడం ద్వారా ఏం చెప్తున్నాడు పరమాత్మ అంటే నీకు ప్రేమగా వచ్చేట్టుగా బంధం దగ్గర అవుతోంది, జాగ్రత్త, బంధాల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండండి, వాటి మీద ప్రేమ కలిగి ఉండండి, మమకారం మాత్రం మీరు కలిగించుకోవద్దు, అవి మిమ్మల్ని పట్టుకోవద్దు. రామకృష్ణానంద స్వామి వారు చెప్పేవారు, బాగా వరదలో ప్రవాహంలో వెళ్ళిపోతున్నట్టండి ఒక పెద్ద మూట, ఓ పెద్ద మూట వెళ్ళిపోతూ ఉంటే వెంటనే అక్కడ ఇద్దరు ఆ ప్రవాహంలో నుంచి బయటపడ్డారు. వాళ్ళలో ఒకడు అన్నాడు, శుభ్రంగానైనా తెచ్చుకుంటే నాకు ఆహారం సరిపోతుంది, ఈ ధనం మూట పోతుంది కాబోలని, ప్రక్కవాడు చూస్తే ఎక్కడ మళ్ళీ తనకంటే ముందు వెళ్ళి పట్టుకుంటాడేమోనని వీడు దూకాడు. వీడు దూకాడు కదా అని ఈ ఒడ్డునున్న వాడు కూడా తొందరగా వెళ్ళరా తొందరగా తీసుకురారా అంటే వీడు ఇలా మూటని పట్టుకుంటే అది ధనం మూట కాదటండి ఎలుగుబడి, అదేమో వరదలో కొట్టుకుపోతుంది వీడికి తెలియదు. ఇప్పుడు వీడేది దాన్ని ముట్టుకున్నాడు, అదేమో భయంతో వీడి మాట వేసుకుంది. ఇప్పుడు వీడంటున్నాడు ఒడ్డున్నాను వాడు, ఒరే తొందరగా తీసుకురారా పంచుకుందాం, తొందరగా తీసుకురా పంచుకుందాం. ఈ వాడు అంటున్నాడు లోపల ఉన్నాడు, ఒరే నేను వదిలినా కానీ ఇది వదిలేటట్టు లేదు రా, ప్రవాహంలో పోయిందని పట్టుకుంది ఎవరండి, ప్రవాహంలో పోయింది ఇన్ని పిలిచిందా, నువ్వు ప్రవాహంలో పోయేదాని దగ్గరికి నువ్వు పోయావా, ప్రవాహంలో దాని మానానది పోయేదాని దగ్గరికి నువ్వే పోయావు. సంసారం కూడా ఇలాంటిదే, దాని దాన్ని అది పోయేదాన్ని మనం పోయి లంఘించుకున్నామండి. ఇప్పుడు అది వదిలిపట్టి ఎందుకు వదులుతుంది, ఎరుగు బండి కంటే పెద్ద పొట్టది. ఇప్పుడు మనం వదిలించుకోవాలనుకున్న అది వదలటం లేదు, బంధన రూపంలో ఏదో రూపంలో వచ్చి ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. కాబట్టి అది చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైతే రాక్షసుడు చచ్చిపోయాడో ఆ వెలగ చెట్టు కూడా కూలిపోయింది. ఈ గోపబాలుడు చచ్చినటువంటి రాక్షసుని చూసి ఉత్సాహంతో అందరూ తమ దగ్గర ఉన్నటువంటి గొంగళ్ళు ఎగరేశారు, ఎగిరి దూకారు, కృష్ణుణ్ణి బలాన్ని పొగుడుతూ ఉన్నారు. ఆ సమయంలో పుష్పవర్షం కురిసిందండి. ఎప్పుడు ఏనాడు ఏ రాక్షసుని చంపినా కానీ కురవని పుష్పవర్షం ఇప్పుడు కురిపించాడు. అందుకనే భాగవతాన్ని చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా, వినేటప్పుడు చాలా జాగ్రత్తగా, విచారణ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా విచారణ చేయాలి. పోతుని చంపారండి, పోతుని చంపినప్పుడు వర్షం కురిసిందా? తృణావర్తుణ్ణి శకటాసురుణ్ణి చంపాడు, నిన్న కాక మొన్న మద్ది చెట్టు కూల్చాడు, అప్పుడేమైనా పుష్పవర్షం కురిశాను అని ప్రత్యేకంగా చెప్పాడు పోతన మచ్చుడు వారు ఏమన్నా? ఎందుకని ఇప్పుడే చెప్పాడు అంటే మనల్ని బంధింపజేసేటువంటి ఈ ప్రేమ దగ్గరే మానవులు చాలా రకాలుగా మళ్ళీ జన్మకు కారణమయ్యేటువంటి స్థితిని పొందుతున్నారు. అది అంత తేలిక విడిచిపెట్టబడేటువంటి బంధం కాదు. మనకు మహాత్ములు చెప్తారు కదా, ఇది మనం పోయిన మారు కూడా చెప్పుకున్నట్టున్నాం సుందరకాండ ప్రవచనంలో. కబీర్ గారు తన స్నేహితుణ్ణి ఉండేవాడు, స్నేహితుడు ఎప్పుడు రామభజనకు వస్తాననేవాడు. ఆ రామభజనకు వస్తానంటే మహాత్ముడు రోజు అడిగేవాడు, వస్తావా వస్తావా అంటే కొడుకు పెళ్ళైన తర్వాత వస్తానన్నాడు. సరే కొడుకు పెళ్ళయింది వస్తావా అని మరలా అడిగాడు. లేదురా వాడికి ఏదో ఒక నలుసు పుడితే వాడిని మనవాణ్ణి ఎత్తుకుంటే బాధ్యత పోతుంది కదా, మరి మళ్ళీ మళ్ళీ మనవడు పుట్టాడు, వెంటనే ఈయన వచ్చి మళ్ళీ వస్తావా అన్నాడు. రెండో వాడికి పెళ్ళి అయితే వస్తానన్నాడు. వాడికి పెళ్ళి అయింది, వాడికి మళ్ళీ కొడుకు పుట్టాడు. ఈ లోపల ఎవడు ఊరుకుంటాడా? ఏమండి, మనవడు పుడితే వస్తానన్నదాకా ఎవడు ఊరుకుంటాడా? ఇక్కడ ఉండే వారికి అయితే ఏదో సమాధానం చెప్పావు. ఎవడు వచ్చి నిలబడ్డప్పుడు కూడా నా ముది మనవడు పుడితే వస్తానచ్చు కదా. అప్పుడు అన్నారు వెళ్ళేది కా, వెళ్ళిపోయాడు. ఆయన అనుకున్నాడు, ఏమర్రా నేను వచ్చి అడిగినప్పుడల్లా రేపు వస్తాను మాపు వస్తానన్నావు, ఎముడితో కూడా ఆ వాడు చెప్పుకుంటకపోయావా? వాడితో చెప్పడానికి వీళ్ళది అయిపోయింది, కాలం అయిపోయింది, ఇచ్చికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు చచ్చిపోయిన వాడు ఏం చేశాడు? మమకారం తీరక వాడింటికి ఎద్దుగా వచ్చాడు. ఎందుకంటే ఎక్కువ పొలం తీసుకుంటున్నాడు మా కుమారుడు, ఎక్కువ పొలం తీసుకుంటే నేను దున్ని వాడికి ఏదో మూటలు కట్టి పెడదాం అని ఎద్దు రూపంలో వచ్చాడు. ఎద్దు జన్మ ఎత్తాడు, చచ్చిపోయాడు. మళ్ళా కుక్క జన్మ ఎత్తాడు, వచ్చి వాకిట్లో పడుకున్నాడు. కబీర్ అడిగాడు, ఎరా ఎద్దుగా వచ్చావు, బుద్ధి రాలేదా, మళ్ళీ కుక్కగా ఏం చేయని వచ్చావన్నాడు. ఏం లేదురా, మా మనవలకి మనవరాలకి బొత్తిగా ఇంటి మీద ధ్యాస లేదు, చూడు తలుపులు తీసి ఎలా వెళ్ళిపోయారు. ఎవడైనా చొరబడి నా సంపదంతా లోపలిందిరా, నేను ఆ జన్మలో సంపాదించిందంతా అది ఎవడైనా ఎత్తుకుపోతే ఏమైపోతుందిరా ఈ కుటుంబం, అందుకని కుక్కలాగా అయినా వచ్చి కాపలా పడుకుందామని ఇలా వచ్చానన్నాడు. కుక్కగా బ్రతికినా ఇంటికి కాపలా పోలేదు, కుక్క అయి వచ్చాడు చచ్చిపోయాడు. తర్వాత పాము అయి వచ్చాడు, బీరువా మీద కూడుకున్నాడు వాడు వచ్చి. ఆ బీరువా మీద ఎవరైనా నగలు తీసుకెడతారేమో, ఎవరైనా ఆస్తిపత్రాలు తీసుకెడతాడేమో, వాళ్ళ మనవడే వచ్చి తలుపు తీస్తున్నాడు. వీడు తల కిందకు పెట్టి చూస్తున్నాడు, ఎవడొచ్చాడా అని. ఓహో నా మనవడే కదా అని గుసుగుసు అన్నాడు. వాడికి తాత అనేది తెలుసు, త్రాచు అనే తెలుసు. వీడు తాత అనుకోలే, త్రాచు అని కేకేశాడు. జనం వచ్చారు, తల చితక పొడిచారు, మొత్తానికి చంపేశాడు. ఇప్పుడు ఇలా తీసుకెళ్తుంటే కబీర్ గారు అడిగారు, ఎరా బుద్ధి వచ్చిందా? అదంటే ఇలా ఊపుతుందంటే తాచుపాము, ఇంకా రాలేదు ఇంకా రాలేదు, సచిన్ దాచుకోవడం ఇలా ఇలా ఊపుతుందటండి, ఇంకా రాలేదు ఇంకా రాలేదు, నాకు ఇంకా బుద్ధి రాలేదు, మళ్ళీ ఇంకే జన్మెచ్చి మళ్ళీ నేను ఇక్కడ వీళ్ళ రుణం తెచ్చుకోవాలా? ఎందుకంటే భ్రాంతి పోలేదు కదా, భ్రాంతి తొలగకపోతే సంసారం ఏ జన్మకెళ్ళినా ఉందండి. భ్రాంతి ముడిగితేనే మనకు బ్రహ్మం యొక్క సత్యం తెలుస్తుంది, భ్రాంతి తొలగకపోతే జన్మ ఎప్పుడు సిద్ధమే. అందుకని ఈ వత్సాసురుడు అనేవాడు చాలా గట్టివాడు. ఈ వత్సాసురుడే మనల్ని బంధించేటువంటి మూలమైనటువంటి అజ్ఞానం. వీడు శత్రువులాగా రాడండి, శత్రువును గుర్తించవచ్చు, మీరు శత్రువుని గుర్తించవచ్చు. ఓ తాచుపాను కనబడితే గుర్తిస్తారు, లేకపోతే ఇంకొక ప్రమాదం మీకు వాహన రూపంలో వచ్చినా ఇంకో రూపంలో వచ్చినా గుర్తిస్తారు. మీ ఇంట్లోనే ఉండి మీ గర్భానే పుట్టి మీకు బంధంగా తయారయ్యే బంధాల గురించి ఎప్పుడైనా ఆలోచించారా? వీడు ప్రమాదం. ఎందుకంటే శత్రువులాగా కనబడకుండా మళ్ళా జన్మకు కారణమయ్యేవాడు, మిత్రుడిలాగా ఉండి మన వెంట వచ్చి మనకి మళ్ళీ ముక్తి పదాన్ని పొందనివ్వకుండా అడ్డుపడేటువంటి బంధనం వాడే వత్సాసురుడు. ఆ వత్సాసురుణ్ణి తెలుసుకోవడం చాలా కష్టం, అది పరమాత్మనుగ్రహంతో తప్ప తెగదు. అందుకనే అన్నమాచార్యులు వారు చెప్తారు కదా, ఏది ఏ స్వామి, నీ అనుగ్రహం లేనిదే ఈ బంధాలు తొలగవు, పై పైన సంసార బంధములు కట్టేవు నా పలుకు చెల్లునా నారాయణ. సంసార బంధం అని చెప్పడానికి నోరైతే వస్తోంది, కానీ స్వామి ఈ బంధానికి మూలం మూడెక్కడుందో నాకు తెలియటం లేదు. ప్రతి వాడు అంటాడండి, బంధంలో ఉన్నాను, సంసారంలో ఉన్నాను. సంసారంలో ఉన్నానని చెప్తున్నా, ముడివీడు తీసుకొని రావచ్చు కదా, మరి ఆ ముడి మనకు తెలియడంలే, కానీ బంధనం ఉందని మాత్రం తెలుస్తుంది. ఆ ముడి విప్పగలిగి ముక్తిని మనకు అందింపజేసేవాడు మాధవుడే, భగవానుడే, గురుదేవుడే. అందుకని పై పైన సంసార బంధములు కట్టేవు నా మలుకు చెల్లు నా నారాయణ. మా దండి స్వామి వారు చిన్న కథ చెప్పేవారు, పూర్వకాలంలో గాడిదలు మేకలు గొర్రెలు ఇవి సంచార జీవులు ఉంటారండి. సంచార జీవులు అంటే వాళ్ళ యొక్క అలా నడిపించి పెడుతూ వాటిని ఒక చోట పెట్టి వాటి మేత అయిపోయిన తర్వాత సాయంత్రం కాగానే ఒక మందగా చేర్చి వాటిని ఒక చోట ఉంచుతారు. మళ్ళా తెల్లారగానే వీడు మళ్ళీ పచ్చిక వాటి మేత కోసం బయటికి తీసుకొని వేరే ఊళ్ళు పెడుతూ ఉంటారు. పెడుతూ ఉంటే ఒక గాడిదల గుంపుని కట్టాలి. గాడిదల గుంపుని కట్టేవాడు ఏం చేస్తాడంటే నటిస్తాడటండి. గాడిదలు మేకలు కట్టేవాడు ఏదో బంధనం వేసినట్టుగా నటిస్తాడట. అవి తమకు తాము అనుకుంటాయట, మేము ఈ బంధనంలో ఉన్నాం, మమ్మల్ని ఎవరో బంధించారు అని కట్టుబడిపోతాయి, అలా పడుకుండిపోతాయి. తెల్లవారిన తర్వాత ఈ బంధనం వేసిన చోటుకొచ్చి ఊరికే ఇలా తీసినట్టు నటించి ఇలా 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 తిప్పుకుంటూ మళ్ళీ అసలు స్థానం దగ్గరికి వచ్చి వాటికి ఒక భ్రాంతిని కలిగింపజేస్తాడు. వెంటనే అవి అనుకుంటాయట మా బంధనం తొలగిపోయింది అనుకుంటాయట. వెంటనే ఇతను కర్ర తీసుకొచ్చి ఇలా అదిలించగానే ఒక గొర్రె లేవగానే మిగతా గొర్రెలన్నీ లేచి ముందుకెళ్ళిపోతాయట. అయితే ఓ రోజున వాళ్ళ పిల్లాడు వాళ్ళ నాన్నగారి దగ్గరికి వచ్చాడు. వాళ్ళ నాన్నగారు వంట చేస్తున్నాడు. ఒరే ఒకసారి నేను ఈ వంట అయ్యేటప్పుడు కాస్త ఆలస్యం అయితే ఉంది, కొద్దిగా మందను విప్పి పచ్చిక మీదకు తోలరా అని తండ్రి పంపించాడు. వాడు ఎంత కొట్టినా మందలో ఒక్క గొర్రె కూడా కదలడలేదు. కదలబోతుంటే వెంటనే తండ్రి దగ్గరికి వచ్చి, నాన్న నువ్వు రోజు ఇలా అనగానే లేస్తాయి, నేను ఎంత కొట్టినా లేవడలేదు నాన్న అంటే, ఆయన అన్నాడు, ఒరే బంధనం తీసావా, అసలు బంధనం ఉంటే కదా నాన్న అన్నాడు ఈ పిల్లాడు. ఒరే బంధనం లేదురా, బంధనం ఉంది అనే భ్రాంతిలా ఉన్నాయి, కాబట్టి నువ్వేం చేయాలి, ఆ భ్రాంతిని వాటికి అలాగే ఉంచి నువ్వు విప్పినట్టుగా నువ్వు నటించాలి. వెయ్యడం ఎలా నాటకమో తీయడం కూడా అలాగే నాటకం. అసలు వెయ్యడం తీయడం రెండు లేవు అక్కడ, వేయడం ఎలా నాటకమో తీయడం కూడా అలానే నాటకం. నేను వేసాను నువ్వు తీసినట్టు నటించు, అప్పుడు వెంటనే కదిలిపోతాయి. ఎలాగైతే లేనిదాన్ని ఉంది అని ఊహించుకునేవి బంధంలో పడిపోతున్నాయో, యథార్థ శివస్వరూపాన్ని ఎరుగక జీవభావంతో నువ్వు కూడా అలాగే ముడిపడిపోయావు. వాస్తవానికి నువ్వు శివుడివే, నేను జీవుణ్ణి అనేటువంటి కొన్ని బంధనాల కారణంగా నువ్వు కల్పించుకున్నటువంటి ఈ మోహ ప్రపంచంలో నువ్వు నిబద్ధుడవయ్యావు. మోహ నిబద్ధుడగుట చేసి భాగవతం చెప్తుంది. బంధనానికి కారణం ఏంటంటే మోహము అన్నదండి. దేహము నిత్యము కాదని మోహము తెగబోసి సిద్ధము నివర్తనుడై, భాగవతంలో పద్యవాడు. మోహము ఇది దేహము నిక్కము కాదు, దేహము నిక్కము కాదని మోహము తెగవేసి, అంటే ముందు బంధనానికి కారణమేమిటి, విముక్తి కారణమేమిటి, బంధనానికి కారణం దేహము నిక్కమని, ఈ మళ్ళీ ముక్తి కావాలంటే ఏం చేయాలి, ఇది నిక్కము కాదు దేహము నిక్కము కాదు అనేటువంటి మోహాన్ని మనం తుంచివేయాలి. ఎప్పుడైతే మోహలతలు ఖండింపబడతాయో అదే మనకు మోక్ష మార్గం, అదే వత్సాసురుడి రూపంలో చూపించాడు స్వామివారు. అంటే స్వామివారు కూడా ఇది మంచిదే కదూడా అనే మాట ఆయన నోటించి వచ్చిందంటే, అన్నీ ఎరుగగలిగిన స్వామి ఇది మంచిదంటూ దాని దగ్గరికి వెళ్ళాడంటే, మనం కూడా మోహింపజేసే వస్తువుల వెంట మనం ఎలా పెడుతున్నాం. సత్యాన్ని గుర్తించగలిగిన వాడు కనుక చెట్టుకేసి బాధాడు. మనం సత్యాన్ని గుర్తించకపోతే మనకది పెద్ద వటవృక్షమై మళ్ళా మనకు జన్మ కారణమైపోతుందన్నమాట. అందుకని స్వామివారు చక్కగా వత్సాసుర వధ వత్సాసుర వృత్తాంతంలో పుష్పవృష్టి గురియడం అనేది జరిగిందన్నమాట. ఇక ఇలా జరిగిన కొన్నాళ్లకు స్వామివారు చక్కగా దూడల్ని తోలుకొని అడవికి వచ్చారు. ఎండ తీవ్రంగా ఉంది, వాళ్ళకి దాహం వేసింది. ఈ ఆవు దూడలకు కూడా దాహం వేసి అవి ముఖాలు వేలాడేశాయి, వాడిపోయాయి. తమ దూడల గుంపుల్ని చక్కగా ఒక కొలను వద్దకు తీసుకెళ్ళి అక్కడ గోవత్సాలకి కలకలు లేని ఆ కొలను నీటిని త్రాగించి తాము కూడా దాహం తీర్చుకున్నారు. అనంతరం వెలుదిరిగి బయలుదేరారు. ఇలా తిరిగి వచ్చేటువంటి సమయంలో పుణ్యమూర్తులైనటువంటి ఆ బాలకులు ఒక మహాభయంకరమైనటువంటి కొంగని చూశారు. ఏమండి బాగా గుర్తుపెట్టుకోండి, యమునా నది తీరానికి వచ్చేటప్పటికీ కొన్ని ఉపద్రవాలు వచ్చాయండి. యమున అంటే భక్తి కదండి, మీరు అనొచ్చు భక్తి ఉన్న చోట రాక్షసుడు ఎలా ఉంటాడండి అంటే, భక్తి అనేటువంటి తీరము దగ్గరే ఈ బకాసురుడు అనే కొంగ కూడా తిరుగుతుంది. బక ధ్యానము అని ఒక ధ్యానం ఉందండి. బక ధ్యానం అంటే అర్థం ఏంటండి, కొంగ ధ్యానం. ఆ కొంగ ఒంటికాలు మీద నిలబడి కూర్చుంటుందండి, మనకంటే బాగా నుంచుంటుంది అది. మనకేమనిపిస్తుందండి, ఇది ఎంత గొప్పగా ధ్యానం చేస్తుందో కదా అన్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు దాని ధ్యానం అంతా దేనికోసం అండి, చేప ఎప్పుడు దొరుకుతుందా, ముక్కు ఎప్పుడు ముంచేసి దాన్ని ఆ చేపను తినేద్దామా అని దాని బక ధ్యానము అన్నారు. యమున అనే తీరములోనే బకము అనేటువంటి కొంగ వస్తుంది. అంటే బకము అంటే దంభము, దంభము అంటే గర్వము. యమున తీరంలో తిరుగుతాయంటాయండి భక్తుల్ని ఎలాగైనా వాటి వైపు లాగేయడానికి ప్రశంసల రూపంలో తిరుగుతూ ఉంటాయి. తమరు గొప్ప భక్తులండి, మీరు ఎంత పుణ్యం చేసుకుంటున్నారో అండి అక్కడ ఉంటున్నారు, లేకపోతే మీరు ఎంత పుణ్యం చేశారో అండి స్వామి మీకు అంత దగ్గరయ్యారు, ఈ మాటలన్నీ కూడా మన దంభమును పెంచేటువంటి మాటలే. దంభం అనేటువంటి భక్తి అనేటువంటి తీరంలో బకుడు అనేవాడు ఒకడు తిరుగుతూ ఉంటాడు. ఆ బకుడి నుంచి రక్షించేవాడెవరు, మన కృష్ణయ్య. ఏమండి రాక్షసులు ఎంతమంది అయినా రానివ్వండి, ఎన్ని రూపాల్లోనైనా రానివ్వండి, మన హీరో ఎవరండి, కృష్ణయ్య. ఆపదలు ఎన్ని రూపాల్లో అయినా చుట్టుముట్టనివ్వండి, ఎంత మనకి కృషింపజేసే సంఘటనలు జరగనివ్వండి ప్రపంచంలో, పట్టుకోవాల్సిన ఏకైక పాదం ఏంటండి, గురుపాదం, కృష్ణపాదం, విడవకూడని పాదం, వెన్నంటి ఉండే పాదం, కడతేర్చే పాదం, కైవల్యమిచ్చే పాదం, ఆ పాదం ఒక్కటే మనకు రక్షణ. గోపాలకు రాక్షసులు మారుతున్నారే కానీ రక్షించేవాడు మారలేదని గుర్తుపెట్టుకోండి. మీరు భాగవతంలో గుర్తుపెట్టుకోవాల్సిందేమిటి, రాక్షసులు మారుతున్నారే కానీ రక్షించేవాడు మారడం లేదు. రక్షించేవాడు ఎప్పుడు ఒక్కడే కృష్ణుడే. రాక్షసులు మారుతూ ఉంటారండి, అనేక రూపాలు వేసుకొని రానివ్వండి, నాకేం భయం. సమర్థుడైనటువంటి నా గురుదేవులు ఉండగా ఆపద ఏ రూపంలో వస్తుందో రానివ్వండి. ఏ రూపంలో వచ్చినా నన్ను రక్షించేవాడు అక్కడ ఉన్నాడు. ఇవి రూపాలు మార్చుకొని వస్తాయి, వాడు రూపం మార్చనివాడు, మనల్ని ఏమార్చనివాడు, అది గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచంలో మనల్ని వాడుకొని మోసం చేస్తుందండి ప్రపంచం. ఉపయోగించుకున్నంత వరకు మనల్ని ఉపయోగించుకుంటుంది, గొప్పవాడు ఉంటుంది, పెద్దవాడు ఉంటుంది, కానీ మన వెనకాతలే మాట్లాడకూడని మాటలన్నీ మాట్లాడించేస్తుంది. మనం గొప్ప అన్నవాళ్లే రేపటి రోజున మన వెనకాతల మనం ఆ ప్రక్కకెళ్ళగానే మన గురించి చాలా తక్కువతనంగా మాట్లాడుకుంటారు. మనల్ని గొప్ప అనకపోయినా తిప్పలు పెట్టిన వాడు భగవంతుడు ఒక్కడేనే. ఆయన పట్టుకుంటే ఏమార్చడం లేదు అక్కడ. రంగులు మార్చే ఊసర వెళ్ళ లాంటి ప్రపంచంలో మనల్ని ఏమార్చకుండా ఉండేవాడు భగవంతుడు ఒక్కడే, నారాయణుడు గురుదేవుడు ఒక్కరే. ఆ పాదాన్ని మాత్రం మనం విడవకూడదు. భాగవతంలో మనం నేర్చుకోవాల్సింది ఏమిటి? రాక్షసులు ఎంతమంది వచ్చినా రక్షించేవాడు ఒక్కడే. అలాగే ఎంతమంది మన మీదకి రానివ్వండి, ఎన్ని ఉపద్రవాలైనా ఎదురవ్వనివ్వండి, కాపాడే పాదం ఒక్కటే. దాన్ని విడవకుండా ఉంటే చాలు, మనకు రక్షణ ఎప్పుడు అక్కడే ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా చక్కగా స్వామివారు ఉన్నటువంటి ఆ సమయంలో అక్కడ ఈ బకుడు అనేవాడు అక్కడ వచ్చాడే. వచ్చి వాళ్ళు ఎలా కనపడ్డాడు వాడు? ఇంద్రుడి యొక్క వజ్రాయుధం రెక్కల్ని విరగొడితి ఆ క్రింద పడ్డటువంటి పెద్ద శిఖరమా అన్నట్టుగా ఒక కొంగ నిలబడింది. ఆ భయంకరమైన పెద్ద కన్నులతో కృష్ణుణ్ణి చంపడానికి అక్కడ అది వేచి నుంచోను. ఈ కొంగ అన్ని పనులు మానేసింది. ఇక్కడ మీకు కొంగలాంటి బుద్ధి కాదు, కానీ కొంగలాంటి ధ్యానం అవసరం. మీకు ముందే చెప్పారు, ఎక్కడైనా సరే పట్టుకోవలసింది ఎవరి దగ్గర ఉన్నా మనం పట్టుకోవాలి. దుష్టుడైనా కానీ అతని దగ్గర నుంచి మంచి మాట ఉందనుకోండి మనం తీసుకోవాల్సిందే, తప్పదని. ఎందుకంటే ఆ మంచి మనకు ఉపయోగపడుతుందిగా. మనకు ఉపయోగపడేది ఎంత అతను చేస్తున్నాడా లేదా ప్రక్కన పెట్టండి, మనకు ఉపయోగపడుతుంది కదా, మనం తీసుకొని మనం బాగుపడదాం. దానికి అతని గురించి విచారణ ఎందుకు మనకి? కాబట్టి ఒక ఆలోచన వచ్చి చేస్తున్నాడు భగవంతుడు. ఎలాగంటే ఈ ఏకాగ్రత అన్ని పనులు మానేసి ఆలాపంబులు మాని చిత్తం మనీషాయత్తంబు చేసి దృగ్జాలంబు హరిమోముపై పరపీ. భాగవతంలో భీష్మ దృష్టిని చెప్పాడండి. ఇది భాగవతంలో ప్రథమ స్కందంలో భీష్ముడు యొక్క పద్యం చెప్తూ ఆలాపంబులు మాని చిత్తము మనీషాయత్తంబు చేసి. ఆలాపన అంటే అర్థమేమిటి చూడండి, మనం ఏదో ఆలోచిస్తూ వెళుతూ ఉంటే మనం ఏమన్నా పిలుస్తారు వెనకాతల, మనం అలా వెళ్ళిపోతుంటే ఒకసారి వచ్చి మనల్ని కుదిపి ఎవర్రా ఏదో ఆలాపనలో ఉన్నట్టున్నావు, ఇన్ని మాలు పిలిచినా నీకు ఆ స్పృహ లేదా అంటాడండి ఆ వ్యక్తి. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం అంటే వీధిలో నడుస్తున్నాం, కానీ హృదయం ఏదో లోపల ఆలోచన పుట్ట అదేదో విచారణ చేస్తుంది. ఆలాపంబులు మాగడం అంటే అర్థమేమిటి? ప్రదేశంలో ఉండొచ్చు గాక, కానీ అక్కడ మనం ఇష్టం వచ్చినట్టుగా మన మనస్సుని బయట ఆరవేసుకోకూడదు. ఆలాపంబులు మానడం అంటే అది అర్థం. నువ్వు ఉన్న ప్రదేశంలో నువ్వు ఉండు. భగవంతుడిని ధ్యానం చేసుకోవడానికి అయ్యో నాకు అక్కడ కుర్చీ లేదే, లేకపోతే ఇక్కడ నాకు ఆసనం లేదే, ఇది నా ఇల్లు కాదే, ఇక్కడ శుభ్రత లేదే అని అనుకున్నా, అన్నింటినీ శుభ్రం చేయగలిగిన పరమాత్మతత్వాన్ని అనుభవించేటప్పుడు బయట అపరిశుభ్రత గురించి నీకెందుకు? ఉన్న చోటే కూర్చో, అక్కడే విష్ణు సహస్రనామం చదువుకో, లలిత సహస్రనామం పారాయణ చేస్తూ తప్పే ఉంది. హృదయ పరిశుద్ధి కావాలి, కానీ బయట ఉండేటువంటి మురికి దాంతో నీకు సంబంధమే ఉంది కనుక. అందుకని ఆలాపంబులు మానడం అంటే అర్థమేమిటి? బయట ఉండే విషయాలు నీవేమీ లోపలికి తెచ్చుకో. చిత్తము మనీషాయత్తంబు చేసి దృగ్జాలంబు హరిమోముపై పరపి, అంటే చూసేటువంటి ప్రతి దృష్టి కూడా నారాయణుడి స్పృహ కలిగి ఉండడం, అది భీష్ముడు చేశాడు. అలాగే ఇక్కడ కూడా ఎల్ల పనులు మాని ఏకాగ్ర చిత్తుడై, ఎలా కనబడుతున్నాడా కొంద? ఎల్ల పనులు మాని ఏకాగ్ర చిత్తుడై మౌని వృత్తిని తర మమత విడచి వనములోన నిలచి వనజాక్షుపై దృష్టి చేర్చి బకుడు తపసి చెలువు దాల్చే. ఎలా కనబడుతున్నాడు తెలుసా పరీక్షణ మహారాజా? కాబట్టి భగవద్గీతలో స్వామి చెప్తారండి. ఏం చెప్పాడు స్వామివారు? కర్మేంద్రియాణి సంయమ్య యాస్తే మనసాస్మరా ఇంద్రియార్థాన్ విమూఢాత్మ నిధ్యాచార ఉచ్యతే. కర్మేంద్రియాణి సంయమ్య యాస్తే మనసాస్మరన్, ఎవరైతే ఈ కర్మేంద్రియాలతో పనులు చేస్తూ బయట చేసే పనులు వేరుగా ఉండి లోపల ఆలోచన వేరుగా ఉంటుందో ఏ ఆస్తే మనసాస్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మ నిద్యాచార సముచ్యతే. ఎవడైతే ఇలాంటి దృష్టి కలిగి ఉంటాడో వాడు మిథ్య, ఎవరు మిథ్యాచారుడు. మిథ్యాచారుడు అంటే అర్థం ఏంటండి? ఇప్పుడు బయట మనం పూజ చేస్తున్నాం, మన మనసు ఎక్కడో ఆలోచిస్తుంది, ఏ ఆలోచన చేయకూడదు ఆలోచన చేస్తుంది మన మనస్సు. కానీ ప్రపంచం ఏముంటుంది చూడండి, ఆయన ఎంత నిష్టగా పూజ చేస్తున్నాడో, వృద్ధున ఇంటికి లేచి అన్నీ చేస్తాడండి అని ప్రపంచం అంటుంది. కానీ ఈశ్వరుడు ఏమంటాడు, వీడు నాకు పుష్పం పెడుతూ కూడా బయట గురించే చింతిస్తున్నాడు, వీడు నాకు పూజ చేస్తూ కూడా బయట విషయాలే తలస్తున్నాడు. అంటే ఇది తెలిసిన వాడెవరు? పరమాత్మ. ఇప్పుడు మనకు దేనికి మార్పులు పడతాయి? నువ్వు పెట్టిన పుష్పానికి మార్పు రాదు అక్కడ, నువ్వు చేసిన పూజకి మార్పు పడదు అక్కడ. దేనికి వేస్తాడు పరమాత్మ? నీ లోపల చింతన. ఏది చేస్తున్నావో దాన్ని గుర్తించగలిగిన వారు పరమేశ్వరుడు. లోకం గుర్తించేది వేరు, లోకేశ్వరుడు గుర్తించేది వేరు. అందుకే లోకాన్ని, లోకం నన్ను ఎంత గుర్తిస్తుందనేది మానే. లోకం నిన్ను గుర్తించాలని నువ్వు ఈ లోకంలోకి రాలే. నిన్ను ఎవడు ఈ లోకంలోకి పంపాడో ఆయన గురించి తెలుసుకోవడానికి వచ్చామని గుర్తిద్దాం. మనం ఏం చేస్తున్నాం? లోకాన్ని పట్టుకుని లోకేశ్వరుని విస్మరిస్తున్నాం, పరమాత్మను మర్చిపోతున్నాం. అదే మనకు బంధానికి కారణమైపోతుంది. అందుకని ఇక్కడ చాలా జాగ్రత్తగా చెప్పారే, ఎల్ల పనులు మాని ఏకాగ్ర చిత్తుడై అన్ని పనులు మానేశాడు. తర్వాత మౌని వృత్తిని తన మమత విడచి, చక్కగా ఏ కోరికలు లేవటండి. వాడి కోరిక ఏమిటి? కృష్ణుణ్ణి చంపాలి, కృష్ణుణ్ణి చంపాలి, కృష్ణుణ్ణి చంపాలి, కృష్ణుణ్ణి చంపాలి, కృష్ణుణ్ణి చంపాలి. వాడి కోరిక ఒకటే కోరిక. భగవంతుడు అనుకుంటున్నాడు, మా అమ్మ యశోదమ్మ కూడా ఈయన వారు నన్ను గెలవలేదు కృష్ణ కృష్ణ అని ఆయన అనుకుంటున్నాడండి. కృష్ణ కృష్ణ అని మా అమ్మ తలుచుకోవడం కంటే కూడా వీడు తలుచుకోవడం ఎక్కువైపోయింది. వీడేమో వైరంతో తలుచుకున్నాడు, ఆవిడ ప్రేమతో తలుచుకుంది, అంతే తేడా అక్కడ. అందుకని నువ్వు ఎలా తలచినా నీకు కావాల్సింది ఇచ్చేస్తాను. పరమాత్మ లక్షణం ఏమిటి? నువ్వు ఎలా తలచినా, ఏ విధముగా తలచినా నేను ఇవ్వాల్సింది నేను ఇస్తాను. ఎందుకని అంటే ఆ ఇవ్వడమే నా లక్షణం గనక. భగవంతుడు ఎప్పుడూ కూడా దాతండి. దాతంటే అర్థమేమిటి? ఇచ్చేవాడు. ప్రపంచంలో దాతలు ఎలా ఉంటారు? వాళ్ళు కొంత దాచుకొని మనకిస్తారండి. కానీ పరమాత్మ ఏం చేస్తాడు? మొత్తం ఇవ్వడానికి సిద్ధంగా ఉండేవాడు. ఇతడు పెద్దదాత, మహాదాత, గొప్పదాత. కాబట్టి ఇలా పరమాత్మ అన్ని ఇచ్చేవాడండి. అలా ఇవ్వడంలో గొప్ప స్థితి ఎవరికి ఉన్నది అంటే పరమాత్మకే ఉన్నది, ఆయనకే చెల్లును. ఆ పదానికి నిజమైనటువంటి నిర్వచనం. అందుకని ఈ కొంగ అన్ని పనులు మానేసి ఏకాగ్ర చిత్తంతో ఉంది గనక శత్రువుగా భావించినా కానీ కృష్ణుణ్ణి చంపదూచినా అది ఆ ప్రయత్నంలో మహర్షులు చేయగలిగిన తపస్సులో ఉండే ఏకాగ్రత దానికి సిద్ధించిందట. అలా ఉన్నా కానీ ఏకాగ్ర చిత్తంతో ఉన్నది. ఇది చంచుబుదీటి పక్షములు జల్లున విచ్చి పదంబులొత్తి కుప్పంగున భంబుకైయగసి భీషణ ఘోషణ వద్రుడై వితృంబించి గరుత్ సమీరమున భిన్నములై తరులోని గూలగమించి పకాసురు దొడసి మింగే సహిష్ణుని చిన్ని కృష్ణుని. పరీక్షణ మహారాజా, ఆ టక్కరి కుక్కెర ఒక్కసారిగా కృష్ణుడి వైపు కుప్పించి దూకింది, ముక్కు విదిలించింది, రెక్కలు జల్లును విప్పింది, పాదాలు పైకెత్తి ఆకాశంలోకి ఎగిరింది, భయంకరంగా కోత పెడుతూ విజృంభించింది. దాని రెక్కల గాలికి అక్కడక్కడ చెట్లు కూలిపోగా ముందు శత్రువుకు అవకాశం ఇచ్చేవాడు పరమాత్మ. పరమాత్మ అండి, వాడు దెబ్బ కొట్టడం మొదలు పెడితే తర్వాత కోలుకోవడానికి వాడికి అవకాశం ఉండదు. ఇచ్చిన అవకాశాన్ని చేతగానితనంగా భావిస్తాడండి ఈ మానవుడు. హిరణ్యకశ్యపుడు కూడా అలాగే బయలుదేరి చిట్ట చివరికి చచ్చిపోయాడు. పరమాత్మ ఇచ్చిన అవకాశాన్ని ప్రేమగా అనుకోవాలి, కానీ అవకాశాన్ని పరమాత్మ చేతగాని తనగా అనుకోకూడదు. అది ఆయన మీద మన మీద ఆయన చూపించిన ప్రేమ అండి. ఒకసారి మన పాపాలు లెక్క వేసుకుంటే ఎన్ని చూసి ఉంటామో, అపరాధ సహస్రాణి అని చెప్తున్నామే కానీ ఇంకా అంతకంటే ఎక్కువే ఉంటాయి లెక్కేసుకోవడం మొదలెడితే. ఇన్నింటిని సహించి ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడంటే ఆయన ప్రేమ ఎంత గొప్పది. ఆయన ప్రేమని మనం ఎంత లెక్క వేయగలిగి ఉన్నామా? అలాంటి ప్రేమని కొంతమంది అంటూ ఉంటారు, ఒరే భగవంతుడనే వాడు ఉంటే వాడు చేసిన దుర్మార్గాలకు ఎప్పుడో వాడు చచ్చిపోయేవాడు, వాడు లేడురా అంటాడు. వాడు లేకపోవడం కాదు, ఆయన ప్రేమ వాడిని కాపాడుతుంది, ఆయన ప్రేమ వాడిని కాపాడుతుంది. ఒక జడ్జి కూడండి వాడికి ఉరిశిక్ష వేసేటప్పుడు నేను భలే మంచి పని చేశానని ఎవరు ఆనందంతో తీర్పు రాయరండి. అయ్యో వీడికి పాడుబుద్ధి లేకుండా ఉంటే వీడి ప్రాణం తీయమని నానోడుతో అనే అవకాశం లేకుండా చేసేవాడు కదా పరమాత్మ. వీడికి ఆ పెడబుద్ధి ఎందుకు కలిగింది? వీడు అంత పని ఎందుకు చేశాడు? వీడిని చంపండనే మాటని నానోటి ద్వారా ఎందుకు చెప్పిస్తున్నాడు ఆ పరమాత్మ? వీడ మంచి బుద్ధి కలిగి ఉంటే ఎంత బాగున్నావు కదా ఏమండి. తల్లి గర్భంలో నుంచి వచ్చిన ఒక మానవ మేధస్సుకే ఇంత విలవిల్లాడుతుంటే హృదయం, మరి జగత్తుకు పితైనటువంటి తండ్రి ఒకరిని కొట్టేటప్పుడు ఆ వాడి మీద జాలి కలగదా? ఆయనకు మాత్రం వాడి మీద ప్రేమ లేదా? ఆయన ఏమనుకుంటాడు, వీడికి బుద్ధి ఎందుకు కలిగింది, కాబట్టి ఆ దోషాన్ని కొట్టేవాడు పరమాత్మ. అలాగే ఇక్కడ కూడా స్వామి ముందు ఓర్పు వహించాడు, దాని ప్రతాపాన్ని చూశాడు, చూసి ఓర్పు వహించి కృష్ణుణ్ణి తన ముక్కుతో బకాసురుడు ఒడిసి పట్టి మింగేశాడు. లోపలికి తీసుకున్నాడు కృష్ణుణ్ణి. రాజా, ప్రక్క ప్రక్కనే ఉండే ఈ బ్రహ్మాండాలన్నింటినీ కూడా తనలో నుండి పుట్టిస్తూ మళ్ళీ మింగేస్తూ ఆడిస్తూ ఉండేటువంటి క్రీడామయుడైనటువంటి ఆ నారాయణుడు బాలకృష్ణుడు బకాసురుడి చేత మింగబడ్డాడయ్యా. అయితే అన్నీ తెలిసి అలా మిమ్ముడు పడ్డాడు ఆ చిన్న కృష్ణయ్య. ఈ విధంగా ఎప్పుడైతే రాక్షసుడు మింగివేయబడ్డాడో కృష్ణయ్య, ఈ బలరాముడు గోపాలకులు కృష్ణుడు కనిపించకపోయేటప్పటికీ ప్రాణము లేని అవయవాలలాగా అచేతనులై భయంతో కంపించిపోయారు. ప్రాణం లేనప్పుడు అవయవాలకు శక్తి ఉంటుందా అండి? మీరు ప్రాణం వెళ్ళిపోయిన తర్వాత కూడా కొద్దిసేపు శరీరానికి వేడి ఉంటే ఉండొచ్చేమో, నెమ్మది నెమ్మదిగా అది కూడా తగ్గిపోయి చల్లబడ్డం మొదలవుతుంది. అలాగే కృష్ణుడు లేకపోవడంతో వీళ్ళందరూ కూడా ప్రాణము లేని అవయవముల వలే. అంటే దీనికి కదలికలకు కారణమైన వాడు పరమాత్మ, ఆ సత్యాన్ని గుర్తించారు వాడు. కంఠోపాంతంబుదౌడలన్ మెరముచున్ కాలాగ్ని చందంబునన్ కుంటీభూతుడుగా కవేంద్రముగు నా గోపాల బాలు జయోత్కంఠున్ బ్రహ్మగురు మహామహిమున్ చక్కన్ మృంగరాదనుచు ఉల్లూటం బాడుచువాడు గ్రక్కెడల లోకంబు శోకంబగున్ చెప్తున్నాడు పోతున్నాం అచ్చినవారు. ఈ విధంగా మృంగబడుతున్నాడే గాని కృష్ణుడు ఆ రాకాసి కొంగ గొంతుని దాటి లోపలికి పోవడం లేదండి. మా రామకృష్ణానంద స్వామి వారు ఒక మాట చెప్పేవాడు, ఒరే హిరణ్యకశిపుడు ఎక్కడ చచ్చాడు రా అని అడిగారు. ఒకసారి భాగవతం చెప్తూ హిరణ్యకశిపుడు ఎక్కడ చచ్చాడు రా అని అడిగారు. మనందరూ బాగా భాగవతం వినున్నాం కదా, ఏం చెప్తామండి హిరణ్యకశిపుడు ఎక్కడ చచ్చాడంటే? ఏం చెప్తారు మీరు? గడప మీద చచ్చాడండి అంటారు కదా. గడప మీద కదా స్వామివారు కూర్చొని, లోపల కాదు బయట కాదు గుమ్మం మీద కూర్చొని కదా స్వామి చెప్పాడు. గుమ్మము అంటే గడప అంటే అర్థం ఏంటంటే నాలుక అని చెప్పారండి. దానికి సమాధానం, నాలుక మీద నామము చేస్తే హిరణ్యకశిపుడు చస్తాడు. ఈ నాలుకే గడప, అందుకే నాలుక దాటితే రుచి తెలియదు మనకి. గడపకి ఇవతలే రుచులు, గడప దాటింది అనుకోండి అది వైకుంఠం, ఇక లోపలికి వెళ్ళిపోయిందంటే దాని రుచి కూడా నీకు తెలియదు, చేదు మాత్రం. అందుకే ఏం చెప్తారు డాక్టర్ గారు, నాలుక తగలకుండా వేసుకోమంటాడు. రుచి తెలియవలసిన వాడిని నాలుకతో తింటూ ఉండు. నాలుగు రుచి తెలుసుకునేట్టుగా ఒక మధురమైనటువంటి స్వీట్ ఇచ్చారండి ఎవరో, ఒక టాబ్లెట్ వేసుకున్నట్టు కూడా మింగాడు అనుకోండి, ఏమిటిది ఉడిమిచ్చావా స్వీట్, ఉడిమిచ్చావా లేకపోతే స్వీట్ ఇచ్చావా, ఏంటి ఏం తెలియలేదు, ఏం చేశావు, గొంతులో మింగేశావు, మరి మింగితే తెలియదురా, దాన్ని సఫరించాలి నాలుగు మీద. అలాగే ఔషధం ఉంటుంది మాత్ర, అది నాలుగు తగలకుండా లోపలికి మింగాలి. అంతేగాని ఇచ్చాడు కదా అని దాని టాబ్లెట్ మన చాక్లెట్ లాగా సఫరిస్తే అది లోపలికి పోదు కష్టం. అలాగే మన శరీరంలో గడప ఏమిటంటే నాలుక అండి. ఈ నాలుక ద్వారా ఏమేమి పెడతాయండి లోపలికి? నాలుక ద్వారా ఏమేమి పెడతాయి? రావణాసురుడి లంక ఉందండి, ఆ లంకలో గడప ఉందండి. ఆ గడపలోకి ఎవరెవరు వెళ్ళారు? ఆంజనేయుడు వెళ్ళాడు, రావణాసురుడు వెళ్ళాడు. గడప దాటి ఇద్దరు ప్రవేశించారు. కానీ ఒక ఆయన ప్రవేశిస్తే ఆనందం కలిగింది, ఒక ఆయన ప్రవేశిస్తే దుఃఖం కలిగింది. అంతకుముందు కుబేరుడిదండి ఆ లంక, వాడిది కాదు, రావణాసురుడిది కాదు. తనది కానటువంటి లంకలో తాను దొరబడి ఐశ్వర్యమదంతో అనుభవించాలనుకునేటువంటి వాడు రావణాసురుడైతే తనది కాని లంకలో ప్రవేశించినా కానీ ఇది తనది కాదనే జ్ఞానము కలిగి అమ్మని చూడడానికి ఉపయోగించుకున్నవాడు ఆంజనేయుడయ్యాడు. దేహం కూడా ఇంతే, దేహాన్ని వినియోగం చేసుకో. ఎలా చేసుకుంటావు? రావణాసురుడిలాగా భోగం కోసం కాదండి దేహాన్ని ఉపయోగించుకునేది, ఆంజనేయుడిలాగా అన్వేషణకు ఉపయోగించాలి. ఈ శరీరం అనే లంకని ఆంజనేయుడిలాగా అన్వేషణ చేయాలి. ఆంజనేయుడు ఏమేమి చూశాడో అన్నీ ఈ దేహం ద్వారా మనకు అందుతూనే ఉన్నాయండి. అందడం లేదా ఏమంటే, ఈరోజు జిలేబీ ప్రసాదం బ్రహ్మాండంగా ఉంటుంది, మనం తిన్నాము, ఇప్పుడు నాలుగ కోరుతుందా కోరదా, 8 అవుతుంది అయిపోదా అని జిలేబీ వస్తుంది అనుకుంటుందా అనుకోదా, దేనికి కారణం ఏమిటి? అక్కడ నాలుక రుచి అండి, అది దాని సహజ లక్షణం అది. అలాగే మంచి శక్తి కొట్టుకున్నారండి, కొట్టుకోగానే వెంటనే మంచి వాసన వచ్చిందండి, అక్కడ ఏముంది? అక్కడ వాసన, ఆ వాసన అనేటువంటిది పట్టేసింది. ఇవన్నీ శరీరం ద్వారా అనుభవిస్తున్నాం కదా, ఈ శరీరం ద్వారా అనుభవించే అన్ని లక్షణాలు రావణాసురుడు అనుభవించాడు, ఆంజనేయుడు అనుభవించాడు. కానీ రావణాసురుడు అనుభవం ఏమో రాముడి చేతిలో చచ్చేలా చూస్తే ఆంజనేయ స్వామి వారి విచారణ రాముడి దగ్గర పాదాల దగ్గర నిలబెట్టిందండి. మరి రావణాసురుడు దేహమే, ఆంజనేయుడు దేహమే, ఇద్దరు తిరిగింది లంకలోనే, ఉన్నది లంకలోనే. కానీ ఒక ఆయన దేవుడైతే ఒక ఆయన చనిపోయాడు. కాబట్టి మనం కూడా శరీరం అనే లంకను ఎలా వినియోగించుకోవాలో విచారణ చెయ్యండి. విచారణ ద్వారా అందేవాడే భగవంతుడు, విచారణ చేయించేదే గురుదేవుడు. అలా విచారణ చేయించే గురువు, విచారణ ద్వారా మనం చేసిన తరువాత అనుభవించేటువంటి దైవము, ఆ రెండు ఒక్కటే, వేరుండకూడదు అక్కడ. అలాగే ఎప్పుడైతే కృష్ణుడు ఇలా వెళ్ళిపోయాడో ఈ గొంతు దాటి వెళ్ళడం లేదంటే, ఈ కట్టం దాటి వెళ్ళడం లేదు. ఏమండి, ఓం కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, ఈ మూడు నామాలు చాలా పవిత్రం, మూడు ఆచమనాలకు ఉపయోగిస్తాం. ఏమండి, మొట్టమొదటి నామం ఏంటి? కేశవనామం. ఓం కేశవాయ స్వాహ, ఏ నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ. ఈ కంఠం పట్టేసుకొని కేశవ అనండి మీరు అనగలరేమో. ఇక్కడ ఇప్పుడు నొక్కుకోకండి, ఇంటికి వెళ్ళి కూడా గట్టిగా నొక్కుకోకండి, చచ్చిపోతాడు. ఏ కొద్దిగా ఒత్తిడి పెట్టి కేశవ అనండి. ఫ్రీగా ఉన్నప్పుడు గొంతుతో మాట్లాడినంత ఫ్రీగా కంఠం మీద ఒత్తిడి తగిలితే కేశవనామం రాదని కే అంటారు. నాడు ఏదో ఒక జంతు వలసినట్టు అయిపోతుంది అక్కడ. అంటే ఈ కంఠానికి ఆధారం ఎవరండి? కేశవుడు. ఇప్పుడు నారాయణాయ అన్నారండి. నారాయణాయ అన్నప్పుడు నాలుగు మాత్రమే కదులుతుంది, మీరు గమనించండి. నారాయణ నారాయణ అంటే నాలుక పైకి ఈ అంగిలి భాగాన్ని తిరగడం వల్ల మనకు నారాయణ శబ్దం బయటకు వస్తుంది. తర్వాత మా మాధవాయ నమః మా, ఈ పెదవులు రెండు కలవకపోతే మాధవ నామం లేదు. ఈ మూడు నామాలు శిరప్రధానమైనటువంటి నామాలు, అందుకే ఆచమనంలో పూజలో ఇది పెట్టారు కొందరు. సర్వస్య గాత్రస్య శిరప్రధానం, అన్నింటిలోకెల్లా తల ఎలా ప్రధానమో ఈ మూడు నామాలు ప్రధానం, కేశవ నారాయణ మాధవ, ఇవి ప్రధానం. ఇది దాటి లోపలికి రాక్షసుడు వెళ్ళలేడు. ఎందుకని? నారాయణుడు వెళ్ళనివ్వడు. ఒకవేళ నీకు సంకల్పం కలిగినా, నీలో కలిగిన దుష్ట సంకల్పాలు ఆ గడప దగ్గర ఆగవలసిందే కానీ నీ లోపలికి ప్రవేశం చేయలేదు. బకుడు అనేవాడు కూడా అలాంటి వాడే, లోపలికి వెళ్ళలేడు. లోపలికి మింగలాడు కృష్ణయ్యే, లోపలికి పెడితేనే కదా, ఏదన్నా స్వామివారు లోపలికి పెడితేనే కదా వాడికి ఏదైనా కలగడానికి. కానీ స్వామి ఏం చేశాడు? అక్కడ కంఠంలో నిలిపేశాడు. నిలిపేసిన కృష్ణయ్య చేసిన లీలన్నీ మనం రేపటి రోజున మననం చేయడానికి ప్రయత్నం చేద్దాం. అంతవరకు వాసుదేవ వాసుదేవ, జై సద్గురుదేవ. ఓం సహనావవతు, సహనౌ భునక్తు, సహ వీర్యం కరవావహై, తేజస్వినీనవస్తు, మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం.